ప్రియమైన ఆత్మబంధువులారా, భగవాన్ 70 సంవత్సరాలు శరీరంలో ఉన్నారు, గౌతమ బుద్ధుడు 80 సంవత్సరాలు, శిరిడీ సాయిబాబా 80 సంవత్సరాలు శరీరంలో ఉన్నారు. ఒకసారి బాబా గారు శిరిడీలో ఉండగా వేద పండితుడు అంటే వేదం బాగా చదువుకున్న పండితులు బాబాను చూడటానికి వచ్చారు. అంటే బాబా దగ్గర వేద పారాయణం చేస్తే బాబా అనే మనకి ఇది ఎంతో కొంత ఇస్తారైనా ఆ సంభావన పట్టుకెళ్ళొచ్చని వేద పండితుడి ఉద్దేశం. బాబా గారి పాలసీ ఏంటంటే ట్యాప్ ద రిచ్ ఫ్యాట్ ద పూర్ అని. రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షి గారు డబ్బును ముట్టుకోరు. వాళ్ళ పద్ధతి జ్ఞానం అంతా సమానమే, ఆ చెప్పే పద్ధతిలో ఎవరికి వారే. బాబా అంటే బాబే, రమణ మహర్షి అంటే రమణ మహర్షే, రామకృష్ణుడు అంటే రామకృష్ణుడే, వివేకానంద అంటే వివేకానందే. ఓ ఎవడం ఒక్కో ముఖం నుంచి ఒక సరస్వతి వస్తుంది. అంటే లోపలన జ్ఞానం సమానమే కానీ ఎక్స్ప్రెషన్లో, ఆప్యాయతలు చెప్పటంలో, విధానంలో ఏ మనిషికి ఆ మనిషి. సో బాబా గారి టీచింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మహర్షి అందరి గురించి జ్ఞానం గురించే చెప్పినా రామకృష్ణుడు ఒకటిగా ఉంటుంది. రామకృష్ణుడికి డైరెక్ట్గా డిసైపుల్ అయినప్పటికీ, డైరెక్ట్గా రామకృష్ణుడితోటి ఎంత సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ వివేకానందకి, మళ్ళీ టీచింగ్ వచ్చేటప్పటికి ఆయనకి ఈయనకి పోలిక లేదు. ఒకే సబ్జెక్ట్ మీద ఇద్దరిని మాట్లాడమంటే ఆయన ఎక్స్ప్రెషన్ వేరు, ఈయన ఎక్స్ప్రెషన్ వేరు. ఎవరైనా ఒక వ్యక్తి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడినా సరే లోపల ఉన్న మనిషిని మనం మర్చిపోకూడదు. ఒక వ్యక్తిలో ఒక వైభవం ఉంటుంది. అంటే జ్ఞానం సమానమే, ప్రకృతి దాటిన తర్వాత, ప్రకృతి గుణాలు దాటిన తర్వాత అందరూ సమానమే, అందరూ సందేహం లేదు. కానీ ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికి ఎవరికి వారు డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఋషి ఒక పద్ధతిలో చెప్తాడు, అంటే సత్యము ఒకటే, నిజము ఒకటే, భగవంతుడు ఒకటే, బ్రహ్మము ఒకటే, దాన్నే అనేక మంది అనేక రూపాల్లో చెప్తూ ఉంటారు. దాని అనుభవం పొందిన వాళ్ళు, ఆ బ్రహ్మానుభవం పొందిన వాళ్ళు, బ్రహ్మస్థితిని పొందిన వాళ్ళు, బ్రహ్మమన్నా మోక్షమన్నా ఒకటే. ఆ బ్రహ్మ అంటే మోక్షం పొందిన వాళ్ళు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరి పద్ధతి సారిది, ఎవరు పోకడ వారిది. వాళ్ళు ఆ బ్రహ్మమును ఎలా పొందారు దాన్ని బట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఉంటూ ఉంటుంది. రామకృష్ణుడు ఎక్కువ సాధన గురించి చెప్తాడు, మీరు ఇలా సాధన చేయాలి, అలా సాధన చేయాలి. రమణ మహర్షి గారు సాధన గురించి తక్కువ చెప్తారు, మనం పొందవలసిన దాని గురించి ఎక్కువ చెప్తారు. అది ఒక పద్ధతి. అంటే వారి ఎక్స్ప్రెషన్లో తేడా ఉంటుంది, జ్ఞానంలో తేడా ఏముండదు. జ్ఞానం ప్రకృతి దాటి మనమేనంటే ప్రకృతి గుణాలు దాటాకే మనం కూడా సమానంగా ఉంటాం. ప్రకృతిలో ఉన్నప్పుడు వేరువేరుగా ఉంటాం, ఏ మనిషి పద్ధతి ఆ మనిషి. ప్రకృతి గుణాలు దాటామనుకోండి మనం కూడా ఒకటిగానే ఉంటాం. మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, వేద పండితుడు ఒకసారి బాబాను చూడటానికి వచ్చారు. వాళ్ళు చూడటానికి రావటంలో లోపలేమో బాబా దగ్గరికి వెళ్తే ఎంతో కొంత ధనం ఇస్తారు. అంటే బాబా ఏం చేసేవారంటే, కొంతమంది ఇస్తే పుచ్చుకునేవారు, కొంతమంది ఇస్తే వద్దనేవారు. అది ఎవరి దగ్గర పుచ్చుకోవాలో, ఎవరికి ఇవ్వాలని తెలిసేది, అది తెలుస్తూ ఉండేది. అది అంచేతే ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చేవారు. కొంతమంది కొంతమంది దగ్గర అడిగి పుచ్చుకునేవారు, కొంతమంది ఇష్టాన్ని వద్దనేవారు. అదే ట్యాప్ ద రిచ్ ఫ్యాట్ ద పూర్ అని. కొంతమంది మీ జేబులో 10 రూపాయలు ఒక 5 రూపాయలు ఇలాగే అని అడిగేవారు కూడా, ఆ జేబులో ఎంత ఉంది ఈయనే చెప్పేసేవారు. ఎవరు బాబా గారు అంటూ ఒక అలాగనే జ్ఞానానికి భంగం ఏమి లేదు, ఒక్కో పద్ధతి ఒక్కొక్క పద్ధతి. అలాగే వేద పండితులు వచ్చారు ఒకసారి ఆయన దగ్గర చూడటానికి. అంటే ఆయన ఏమనుకున్నారంటే, బాబా అంటే ఎన్టీ రామారావులాగా, అక్కినే నాగేశ్వరరావులాగా ఉంటాడనుకున్నారు ఆ పండితులు. బాబు సినిమా యాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళ ఉద్దేశం ఆ పండితులు ఏమనుకున్నారంటే, వచ్చే ముందు అంటే వాళ్ళు ఇలా బాబా అంటే ఇలా ఉంటాడు, ఇంత గొప్పగా ఉంటాడని అనుకున్నారు వాళ్ళు వచ్చే ముందు. తెర వచ్చేవాడికి ఈయన చావిళ్ళు కూర్చున్నాడు, ఆయన ఆశ్రమంలో ఆయన చావిడు ఏదో అంటారు దాన్ని, అక్కడ కూర్చున్నాడు బాబు. చింపిరి గుడ్డలు వేసి కూర్చున్నాడు ఆయన, గుడ్ల కూడా కొంచెం చెవి చిరిగిపోయేయండి బట్టలు, అక్కడ కూర్చున్నాడు. కూర్చుండేప్పటికి ఏంటి మనం చాలా గొప్ప మహావిష్ణువుగా ఉంటాడని మనం అనుకుని వచ్చాం, మరి ఈయన ఎలా ఉన్నాడేంటి, ఫకీర్గా ఉన్నాడేంటి అనుకుని నమస్కారం పెడదాం అనుకుని వచ్చి నమస్కారం పెట్టడం మానేశారు. ఇదే మాయ. అంటే ఆకారాన్ని బట్టి శక్తి ఉండదు, ఆకారాన్ని బట్టి శక్తి ఉండదు, రూపాన్ని బట్టి శక్తి ఉండదు. ఫకీర్ కింద కనిపిస్తున్నాడు, ఎవడ దగ్గర కింద కనిపిస్తున్నాడు, బాబా అంటే ఏదో గొప్పగా ఉంటాడని మనం అనుకుని వచ్చాం. వాళ్ళు మనలాంటి వాళ్ళు కదా పండితులు, వాళ్ళు వేద పండితులు, వేదం అధ్యయనం చేసిన వాళ్ళు, వాళ్ళు మాయలో పడిపోయారు రూపం చూసి. మనిషిని రూపం ఎక్కువ ఆకర్షిస్తుంది. ఏంటి ఆయన ఎలా ఉన్నాడు, దగ్గర కింద ఉన్నాడు, చిరిగిపోయిన బట్టలు, ఏదో బల మీద కూర్చున్నాడు. ఏంటి బాబా గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు, దేశంలో చేరైన దగ్గరికి వచ్చేది దగ్గర కింద ఉన్నాడు, బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయని, ఒంటి మీద ఉన్న బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయి అని వాళ్ళకి ఏం చేశారు, నమస్కారం పెడదామనుకున్నారు, నమస్కారం పెట్టకుండా ఆగిపోయారు. నమస్కారం పెడదామని వచ్చారు, వాలకం చూసి రూపం చూసి నమస్కారం పెట్టలేదు బాబాకి. పెట్టకపోతే వీళ్ళు వేదపారాయణం చేసి కొంత సంభావన పుచ్చుకుందామని వచ్చారు వాళ్ళు. తకీరు వాడికి మనం ఇంత వేదం చదువుకున్నాం, వీడికి నమస్కారం పెట్టమేంటని వాళ్ళు నమస్కారం పెట్టం మానేశారు. నమస్కారం పెట్టం మానేసి భూమికి నమస్కారం పెట్టారు. భూమికి నమస్కారం పెట్టి వాళ్ళేమో వేదం పారాయణం మొదలు పెట్టారు. ఏదో ఋగ్వేదమో యజుర్వేదమో ఏదో పారాయణం చేశారు వాళ్ళు చదువుకున్నది. వాళ్ళు ఆ చదువు ఆ వేదంలో ఉన్న అర్థం వాళ్ళకి తెలియపోయిన వాళ్ళు మోసుకెడతా ఉంటారన్నమాట, వాళ్ళు చదువుతూ ఉంటారు. ఇప్పుడు పెళ్లి మంత్రాలలో కూడా వాళ్ళకి కొంతమంది బ్రాహ్మణులకు ఆ మంత్రం అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పలేరు. ఇప్పటికే చదివేస్తారు, గ్రామ్ఫోన్ రికార్డులో చదివేస్తారు. అలా వేదపరాయణ పండితులు చేసేసారు. చేసేసిన తర్వాత వాళ్ళు ఎందుకు వచ్చారు బాబా గారి దగ్గరికి, ఏదో డబ్బిస్తారని వచ్చారు. వేదపారాయణ అయిపోయింది, వాడు బాబా ఏమన్నాడని కనిపెట్టాడు, వాళ్ళు డబ్బు కోసం వచ్చారు. మీరు ఎవరికి నమస్కారం పెట్టారు వారి డబ్బు అడిగి తీసుకోండి అన్నాడు. వాళ్ళు ఎవరికి నమస్కారం పెట్టారు, భూమికి నమస్కారం పెట్టారు. ఈయనకి పెడితే నాము వాళ్ళ గౌరవానికి భంగాన్ని భూమికి నమస్కారం పెట్టి వేదపారాయణ మొదలుపెట్టారు. అయితే మీరు వేదపారాయణం చేసే ముందు ఎవరికి నమస్కారం పెట్టారో వారిని డబ్బడిని తీసుకోండి అన్నారు. అంటే వాళ్ళ మనసులో ఉన్నది గ్రహించేశాడు బాబా అని వాళ్ళని అప్పుడు పాదాల మీద పడ్డారు. అంటే ఆయనకు నమస్కారం పెట్టడానికి వాళ్ళకి గౌరవానికి బంధం అనుకున్నారు. అంటే అప్పుడు ఈయన ఏమన్నాడంటే, మీరు డబ్బు తీసుకోండి, మీరు ఎవరికి నమస్కారం పెట్టి పారాయణం వేదపారాయణం ప్రారంభించారు వారిని అడిగి తీసుకోండి అన్నాడు. భూమి డబ్బు ఏమి ఇస్తున్నది? ఒకటి పవర్ ప్రైడ్. పవర్ ప్రైడ్ అంటే అధికారం వల్ల గర్వం వస్తుంది. రెండు మనీ ప్రైడ్. మీరు కొంచెం డబ్బు సంపాదించుకున్నారనుకోండి మీకు కూడా గర్వం వచ్చేస్తుంది. తర్వాత ఫేమ్ ఉన్నా, కొంతమందికి కీర్చున్నా, ఎక్కువ గౌరవం ఉన్న సమాజంలో ఎక్కువ కీర్తి సంపాదించిన వాడికి ప్రైడ్ వచ్చేస్తుంది. అన్నిటికంటే తేలికి గర్వం వచ్చేస్తుంది. అంచేది వాళ్ళకి తర్వాత ఏమో పాండిత్యం ప్రైడ్, స్కాలర్షిప్ ప్రైడ్ అంటారు దాన్ని. అంటే పాండిత్యం వల్ల కూడా మనం బాగా పాండిత్యం సంపాదించామనుకోండి దానివల్ల కూడా గర్వం వచ్చేస్తుంది. అధికారం వల్ల వస్తుంది, డబ్బు వల్ల వస్తుంది, యశస్సు వల్ల వస్తుంది. ఇదే బాహ్యమైన చాలా కారణాల వల్ల ప్రైడ్ వస్తుంది, గర్వం వస్తుంది. అలా వాళ్ళకి పండితులు కాబట్టి వాళ్ళ గర్వం వచ్చేసి ఫకీర్ వాడికి మనం నమస్కారం పెట్టాలేంటి అన్నారు. వాళ్ళు వచ్చిందే డబ్బు కోసం వచ్చారు. తర్వాత ఆయన ఏమన్నా అంటే, మీరు డబ్బు కోసం వచ్చారు అని చెప్పి భూమికి నమస్కారం పెట్టారు, భూమిని అడిగి డబ్బు భూమిని అడిగి డబ్బు పట్టుకుని దయచేయమన్నాడు. వాళ్ళు అక్కడే నిలబడున్నారు, మనం పొరపాటు చేసామని పొరపాటు. అప్పుడు ఏమన్నాడంటే, బాబా మీరు వేదం పారాయణం చేయొచ్చు, అందులో పొరపాటు లేదు, లేదా భగవద్గీత పారాయణం చేయొచ్చు, అందులో పొరపాటు లేదు. వేదం పారాయణం చేసినా భగవద్గీత పారాయణం చేసినా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందడానికి పారాయణం చేయాలి. ఎవరైనా మీకు డబ్బు ఇస్తే పుచ్చుకోవచ్చు, దానివల్ల పొరపాటు. డబ్బు కోసం మీరు పారాయణం చేయకూడదు. ఇది బాబా చెప్పిన మాట. డబ్బు కోసం మట్టికి మీరు భగవద్గీత పారాయణం చేయకూడదు, వేద పారాయణం వేదం కూడా పారాయణం చేయకూడదు. ఎందుకంటే ఈ పండితుడు ఏం చెప్పాడంటే, వేదంలో ఏ పురుషోత్తముని ఏ భగవంతుడిని తెలుసుకోమని వేదం చెప్పిందో వాడి అనుగ్రహం కోసం మీరు వేద పారాయణం చేయాలి. ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకుంటే సంతోషించి మీ పాండిత్యం చూసి డబ్బిస్తే మీరు పుచ్చుకోవచ్చు, అందులో పొరపాటు ఏం లేదు. కానీ డబ్బు కోసమే మీరు భగవద్గీత పారాయణం చేయకూడదు, డబ్బు కోసం మీరు వేద పారాయణం చేయకూడదు, అది మీరు చేస్తున్న పొరపాటు అని కొంత డబ్బిచ్చి పంపించాడు. చివరికి వాళ్ళకి చెవాట్లు పెట్టి వాళ్ళని ఏమనాలో మాటలన్నీ వాళ్ళకి బుద్ధి చెప్పి చివరికి మటుకు డబ్బు ఇచ్చే పంపాడు. ఈ మాట అనే వరకు బాబా గొప్పతనం వాళ్ళకి అర్థం అవ్వలేదు. మీరు ఎవరికి నమస్కారం పెట్టారో వాళ్ళని అడిగి డబ్బు పట్టుకెళ్ళమన్నాడు. మామూలుగా ఈయనకి నమస్కారం వాళ్ళు పెట్టాలని ఈయన ఉద్దేశం కాదు, వాళ్ళు నమస్కారం పెడదామని వచ్చారు. రూపాన్ని చూసి ఏదో ఫకీర్ కింద కనిపిస్తున్నాడు, ఈ పైగా గుడ్లన్నీ చిరిగిపోయి ఉన్నాయి, ఇడిగి పెట్టమంటేనే వాళ్ళకి అర్థం అక ఇటువంటి వాడి ఫకీర్కి మనం నమస్కారం పెట్టమంటేనే ఏం చేశారంటే, వాళ్ళు భూమికి నమస్కారం పెట్టి వేదం పారాయణం చేశారు. అంటే ఆయనకి నమస్కారం పెట్టాలని ఉద్దేశం కాదు, నమస్కారం పెడదామని వచ్చారు, రూపాన్ని చూసి మానేశారు. అందుకే ఇంత వివరణ ఇచ్చారు. అంటే మీరు ఇంటికాడ కూడా మీరు ఏదైనా పూజ చేసినా జపం చేసినా ఏదో ఆశించి చేయకూడదు, భగవంతుడు మీకు ఇస్తే పుచ్చుకోవచ్చు, అది వేరే విషయం. కానీ మీరు ఏ పని చేసినా ఇంతకీ బాబా చెప్పిందంటే అంటే మీరు ఒక మాట మాట్లాడినా ఒక పని చేసినా ఈశ్వర అనుగ్రహం కోసం చెయ్యండి. భౌతికంగా ఆయన ఇస్తే మీకు ఏదైనా ప్రసాద్ ఇస్తే తీసుకోండి, దానివల్ల నష్టం లేదు, దానివల్ల మీరేం పాడైపోరు. కానీ మీరు చేసే పని మటుకు ఈశ్వర అనుగ్రహం కోసమే వేద పారాయణం కూడా అంతకే చెయ్యాలి. ఇంకా భగవాన్ విషయంలోకి వస్తున్నప్పుడు ఈయనేమంటున్నారంటే, మీరు శరీరం చనిపోయాక వైకుంఠం కొంతమంది వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు, కైలాసం వెళ్ళటానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, మీరు గుడి కట్టినా గోపురాలు కట్టినా ఏదైనా మంచి పనులు చేసినా వైకుంఠానికి వెళదామని చూస్తున్నారు, కైలాసానికి వెళదామని కొంతమంది చూస్తున్నారు, మీరు వెళ్ళొచ్చు. అక్కడ కూడా ఎంతో కొంత ఆనందం ఉంది, అక్కడ కైలాసంలో కూడా ఎంతో కొంత ఆనందం ఉంది. మీరు ఈ భూమి మీద ఏదైనా పని చేస్తే, మంచి పని చేస్తే మనకు వైకుంఠం దొరుకుతుంది కదా, కైలాసం దొరుకుతుంది కదా అని మీరు చేస్తున్నారు, మంచి పనులే చేస్తున్నారు, బాగానే ఉంది. మీకు ఇంకా వైకుంఠం కూడా కానీ కైలాసం కూడా కానీ మీ గొడవ మీకు లేదు. భగవాన్ ఏమంటున్నారంటే, ఇంకా వైకుంఠం కూడా కైలాసం కూడా దేవుడు కూడా కానీ మీ గొడవ మీకు లేదు. లోకంలో అన్ని గొడవలు తెలుసుకో అంటున్నారు మీరు, మళ్ళీ మనం తెలుసుకోవాలి బుద్ధే పుట్టడం లేదు, అదే మాయా అన్నాడు. ఇప్పుడు మనలో మనం తెలుసుకుందాం, మనం ఎవరో మనం తెలుసుకుందాం బుద్ధి కూడా మనకు కలగటం లేదు. 80 ఏళ్ళు బతికితే, 100 ఏళ్ళు బతికితే, ఇప్పుడు శ్మశానానికి వెళ్ళి రోజునైనా మనం ఎవరో మనం తెలుసుకుందాం. మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, చాలా విషయాలు తెలుసుకుంటున్నాం, పోనీ వాటితో పాటు మనం ఎవరో మనం తెలుసుకుందాం అని బుద్ధి కూడా మీకు కలగటం లేదు, అదే మాయ. వైకుంఠంలో ఆనందం ఉంది, కైలాసంలో ఆనందం ఉంది లేదో అని మీరు అనుకుంటున్నారు. నిజంగా ఉంటే ఉండొచ్చు, అసలు లేదని నేను చెప్పటం లేదు. వైకుంఠంలో ఆనందం ఉండొచ్చు, కైలాసంలో ఆనందం ఉండొచ్చు, అక్కడ కూడా ఆనందం ఉండొచ్చు, కానీ ఈ హృదయంలోనే ఆనందం ఉంది, ఈ హృదయంలోనే శాంతి ఉంది, ఈ హృదయంలోనే సుఖం ఉంది, అది ఏ పాటిది కానీ. అంటే నిజమైన మామిడి పండు పక్కన లక్కతోడు చేసిన మామిడి పండుని పక్కన పెడితే ఎలా ఉంటుంది, రెండు మామిడి పళ్ళ కింద కనిపిస్తాయి. కానీ లక్కతోడు తయారు చేసిన దాన్ని మామిడి పండు నోట్లో పెట్టుకుంటే మీకు రుచి ఏమైనా వస్తుంది? రోకాలండి అంతే. మీ జిల్లాలో వైకుంఠంలో ఆనందం ఉంటే ఏదో కొద్దిగా ఉండొచ్చు, లేదా కైలాసం ఉంటే కొద్దిగా ఉండొచ్చు, కానీ నిజమే ఈ ఆనందం ఉంది, మీ హృదయంలో ఉన్న శాంతి ఉంది, మీ హృదయంలో ఉన్న సుఖం ఉంది, మీ హృదయంలో ఆనందం ఉంది, అది ఏ పాటికి పోయా అనేది మీకు తెలియటం లేదు. వైకుంఠంలోకి వెళ్దాం, కైలాసంలోకి వెళ్తాం, ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం, ఈ పని చేస్తే ఈ లోకంలోకి వెళ్తాం, ఆ పని చేస్తే ఆ లోకంలోకి వెళ్తాం, ఈ సత్రవ కట్టిస్తే ఈ గొప్ప పుణ్యం వస్తుంది, ఈ గొడవే కానీ మిమ్మల్ని మీరు తెలుసుకుందాం. ఎన్ని గొడవలు మనం తెలుసుకుంటున్నాం, ఆ పురాణంలో ఏముంది, ఈ పురాణంలో ఉంది, అది ఆ పని చేస్తే రేవు కట్టిస్తే ఏమొస్తుంది, నుయ్యి తవ్విస్తే ఏమొస్తుంది, ఇటువంటి గొడవలు కానీ మిమ్మల్ని తెలుసుకోవాలనే బుద్ధి మీకు కనీసం కలగటం లేదు, దురదృష్టం. ఇదే మాయ యొక్క ప్రభావం, ఇదే అజ్ఞానం, ఇదే అవివేకం. అజ్ఞానం అంటే ఏది కాదు, ఇదే అన్నీ తెలుసుకుంటాం. గుమ్మూరులో ఏం జరుగుతుందో మనకు అన్నీ కావాలి, కానీ మన గురించి మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయటం లేదు. మన గురించి మనం తెలుసుకోవడానికి మనకి ఏ వడ్డీ వస్తున్నాయో వాటి తొలగించుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయటం లేదు. మాయ అంటే ఏది, ఇదే మాయ. నువ్వు ఆనందాన్ని కోరుకోవటంలో పొరపాటు ఏం లేదు, ఎక్కడ లేదో అక్కడ వెతుకుతున్నా అది పొరపాటు. నీ హృదయంలోనే ఉంది ఆనందం, ఎక్కడ ఉందంటే నీ హృదయంలోనే ఉంది, నీలో ఉంది. నువ్వు చేసే ప్రయత్నం ఏదో హృదయంలో, ఎవరైనా పెద్దలు చెబుతుంటే వింటున్నారు మీరు, విన్న ప్రయత్నం మటుకి సిన్సియర్గా చేయటం లేదు, హృదయపూర్వకంగా చేయటం లేదు, నిండు మనస్సుతో చేయటం లేదు, చిత్తశుద్ధితో చేయటం లేదు. మీరు వాళ్ళు పట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నం హృదయపూర్వకంగా ఉంటే, అది చిత్తశుద్ధితో ఉంటే, అది మీకు పూర్ణమైన విశ్వాసంతో కనుక చేస్తే ఆ వస్తువు మీకు దొరుకుతుంది. మీ మీద మీకే నమ్మకం లేదు, ఇంకా మీకు లోపలన్న వస్తువు మీద మీకేం నమ్మకం కలుగుతుంది? మీరు చేస్తున్న ప్రయత్నం మీద మీకే నమ్మకం లేదు, మీ లోపల ఉంటుంది ఈశ్వరుడి మీద మీకు నమ్మకం ఎలా కలుగుతుంది అయ్యా? బాబా ఏమన్నారంటే, ఒకసారి ఇప్పుడు మనం ముఖం కడుక్కుంటున్నాం, ఎవరికైనా ఉపకారం చేసామనుకుంటాం, స్నానం చేస్తాం, ఎవరికైనా ఉపకారం చేసామనుకుంటున్నాం, రోజు అన్నం తింటున్నాం, మనం ఎవరికైనా ఉపకారం చేసామనుకుంటున్నాం. చారిటీ ఈజ్ డ్యూటీ అన్నాడు. అంటే నువ్వు చారిటీ ఏదైనా ఎవరికైనా చేసావనుకో, నువ్వు స్నానం చేసిన దానితో సమానం. నువ్వు స్నానం చేసినప్పుడు ఎవరికో ఉపకారం చేశాననుకోవటం లేదు, నీ పని అయితే నువ్వు చేసుకుంటున్నావు అనిపిస్తుంది. చారిటీ కూడా డ్యూటీ కింద చెయ్యి, లేకపోతే నీకు పొగరబొత్తనం వస్తుందని చెప్పాడు బాబు. చారిటీ ఈజ్ డ్యూటీ, అలా చెయ్యవనుకో, ఏదో ఉద్ధరించడానికి చేస్తున్నాను, అది ఉపకారం చేస్తున్నాను, ఇలా అనుకుని చేస్తావనుకో, ఈ చారిటీ వల్ల పుణ్యం వస్తున్నావు, కానీ నీకు జ్ఞానం రాదు, చిత్తశుద్ధి రాదు, మరణానంతర జీవితం నీకు సున్నా. అన్ని భయాల్లోకి మరణ భయం ఎక్కువ. అంచేత వారికి ఎవరికైతే మరణానికి మరణం వచ్చిందో వాళ్ళకి మరణ భయం ఉండదు. వాడు షిర్డీ సాయిబాబా, వాడు రమణ మహర్షి, వాడు రామకృష్ణుడు. ఎవడికైతే మరణానికి మరణం వచ్చిందో, చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నాననే మరణానికి మరణం వచ్చిందో, వాడే ఋషి, వాడే యోగి, వాడే అవతార పురుషుడు, వాడే జ్ఞానపురుషుడు కాదు. మరణానికి మరణం రావాలి. మన శరీరం మరణించినప్పుడు మనం ఏమనుకుంటాం, నేను మరణిస్తున్నాను, నేను చచ్చిపోతున్నాను అనుకుంటాం కదా, దానికి మరణం రావాలి, చావుకు చావు రావాలి. వాడు జ్ఞాని. చదివని పుస్తకాలు అనేవి ఎక్కడున్నాయి, బయట ఉన్నాయి, మనకు ఎక్కడున్నాయి, బయట ఉన్నాయి పుస్తకాలు. ఎవరికే మార్గం చెబుతా, ఇది పద్ధతి, ఇది పద్ధతి అని చెబుతుంది గురువు చెప్పిన, శాస్త్రం చెప్పిన ఒక క్రమం చెప్తాడు. ఇది అది జాగ్రత్తగా దాని మీద విశ్వాసం పెట్టుకోవాలి మనం. ఆ గురువు యొక్క వాక్యం అంది, ఈశ్వరుడు యొక్క వాక్యం అంది పరిపూర్ణమైనటువంటి నమ్మకం పెట్టుకోవాలి, విశ్వాసం పెట్టుకోవాలి. మనకు విశ్వాసం ఉంటే ఒక జన్మలోనే బాగుపడతాం, శ్రద్ధ ఉంటే ఒక జన్మలోనే బాగుపడతాం, శ్రద్ధ లేకపోతే కోటి జన్మలు ఎత్తినా మనం బాగుపడం. ఇలా ఎన్నో శవాలను మోస్తూ ఉండాలి మనం. శ్రద్ధ ఉంటే ఒక జన్మలోనే బాగుపడతాం, శ్రద్ధ లేదనుకోండి, ఆ శ్రద్ధ అనే రెండు అక్షరాలు లోపిస్తే కోటి జన్మలైనా మనం బాగుపడకపోవచ్చు. మీరు ఇంటికాడ పని విడిచిపెట్టొద్దు, మీరు ఇంటికాడ పని విడిచిపెట్టొద్దు, పని దొంగలుగా ఉండొద్దు, పని తప్పించుకోవడానికి చూడొద్దు. కొంతమంది పని తప్పించుకోవడానికి చూస్తారు, అలా పని తప్పించుకోవడానికి చూడొద్దు. మామూలుగా మీ చేతిలో ఉన్న పని మీరు చేస్తూ ఉండండి. అయితే ఇదే రహస్యం, ఇది బాగా అర్థం చేసుకోవాలి. భగవాన్ చెప్పిన మాటలు, ఈ వాక్యం నాకు చాలా ప్రీతి. ఆ చేసే పని, ఇంటికాడ పని మీరు మానొద్దు, చేసుకోండి, కానీ ఆ పని మమకారం లేకుండా చేయండి. ఆ పని ఎలా చేయండి, మమకారం లేకుండా కనుక చేస్తే మీకు అహంకార బుద్ధి నశిస్తుంది. మమకారంతో చేస్తే అహంకార బుద్ధి పెరుగుతుంది, మమకారం లేకుండా చేస్తే అహంకార బుద్ధి నశిస్తుంది. మమకారం లేకుండా చేయటం అంటే ఎలాగా, రైల్వే స్టేషన్ మాస్టర్ లాగా. రైల్వే స్టేషన్ మాస్టర్ ఏం చేస్తాడంటే, ఏ రోజుకి ఆ రోజు పట్టుకెళ్ళి ఆ డబ్బు స్టేట్ బ్యాంకులో కట్టేస్తాడు. ఓ రోజు చాలా ఎక్కువ వస్తుంది ప్యాసింజర్స్ టికెట్ల వల్ల, ఒక రోజు చాలా తక్కువ వస్తుంది. ఆడికి ఏం సంబంధం లేదు. ఎక్కువ వచ్చిన రోజున కొంచెం కూడా సంతోషించడు, తక్కువ వచ్చిన రోజున ఏం బాధపడ్డు. ఆ రోజున కలెక్షన్ ఎంత వస్తే అంత వెంటనే వెళ్ళి స్టేట్ బ్యాంకులో కట్టేస్తాడు. ఏం చేద్దాం, డ్యూటీ చేస్తున్నాడు కానీ ఈ డబ్బు అంతా మంద కాదు, ఈ రైల్వే స్టేషన్ మంద కాదు, రైలు మంద కాదని ఆయనకు తెలుసు. అలాగే ఇంటికాడ కూడా, ఇంటికాడ చేసే పని కూడా మనం చేసే పనిలో ఒకసారి బాగా లాభం రావచ్చు, ఒకసారి మనం అనుకున్న దానికంటే లాభం రావచ్చు, ఒకసారి మనం అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఆ స్టేషన్ మాస్టర్కి ఎక్కువ వచ్చినప్పుడు సంతోషం లేదు, తక్కువ వచ్చినప్పుడు దుఃఖం లేదు. మనం కూడా మన ఇంటికాడ స్టేషన్ మాస్టర్ మమకారం లేకుండా డ్యూటీ ఎలా చేస్తున్నాడో, మనం కూడా మన ఇంటికాడ మమకారం లేకుండా చేస్తే, మమకారం లేకుండా చేసినంత మాత్రం చేత లాభం రాదని కాదు, మమకారం లేకుండా చేసినా వస్తుంది లాభం. అంటే నువ్వు మమకారం లేకుండా ఉంటే నీకు లాభం వస్తే పెద్ద పొంగు రాదు, నష్టం వస్తే పెద్ద దుఃఖం రాదు, యూనిఫారంగా ఉంటావు, అప్పుడు నీ మనసు హృదయ గుహలో జారిపోతుంది. పని చెయ్యండి, పని విడిచిపెట్టద్దు, పని దొంగల కింద ఉండొద్దు, మీరు మమకారం లేకుండా చేయండి. రహస్యం ఏంటంటే, అలా చేసుకుంటే మీకు అజ్ఞానం తగ్గుతుంది, మమకారం తగ్గుతుంది, దుఃఖ కారణం కూడా తగ్గిపోతుంది. అహంకారం తగ్గుతుంటే చాలా సమస్యలు తగ్గిపోతాయి, అది పెరుగుతుంటే సమస్యలు కూడా పెరుగుతుంది. నేను వస్తే నువ్వు వస్తావు, నువ్వు వస్తే వాడొస్తాడు, నేనే లేకపోతే నువ్వు లేవు వాడు లేవు కదా అన్నారు భగవాన్. నేను వస్తే నువ్వు వస్తావు, నువ్వు వస్తే వాడొస్తాడు, నేననేది లేకపోతే నేననే తలంపి లేనప్పుడు నువ్వు లేవు వాడు లేవు కదా. నువ్వంటే లోకం, వాడంటే దేవుడు. జీవితంలో మనకు చేసిందే మనకు ఎదురొస్తుంది, కానీ మనకు చెయ్యింది మనకేది రాదు. ఇప్పుడు బాబా గారి దగ్గరికి వెళ్ళి వాడు ఏంటంటే ఎలా ఉన్నాడంటే కారణం చెప్పేవారు, ఆడు పూర్వజన్మలో ఆడు ఈ పని చేసేవాడు అంతకి ఇలా ఉన్నాడు. భగవాన్ అటువంటి మాటలు చెప్పేవారు కదా, బాబా గారు చెప్పేవారు అటువంటి. వాడు ఎందుకంటే అంత నికృష్ట జీవితంలో ఉన్నాడు అంటే, వాడు స్పష్టంగా చెప్పారు, ఫలానా జన్మలో ఈ పని చేసాడు అంతకీ ఈవిడు ఇలా ఉన్నాడు. భగవాన్ మాటకి అటువంటి చెప్పేవారు కదా. మళ్ళీ ఆ జన్మ అయ్యి కూడా తలంపురే కదా, జన్మలు కూడా మరి అవన్నీ జ్ఞాపకం చేయటం ఎందుకు. అంటే నీకు నిజంగా అహంభావన బుద్ధి నశించిపోయిందనుకో, బాహ్య పరిస్థితి నీకు అనుకూలంగా ఉంటే పొంగు రాదు, ప్రతికూలంగా ఉంటే కుంగిపోవు నువ్వు. అహంకార బుద్ధి నశించిన వాడికి బాహ్య వస్తువుల మీద వాడు ఆనందానికి ఆధారపడి ఉండడు. వాడికి ఈ లోకాలు, సృష్టి మొత్తం, ఖగోళం అంతా కూడా ఒక నీటి బొట్టు కింద కనిపిస్తుంది. అంటే సముద్రంతో పోల్చుకుంటే నీటి బొట్టు ఎటు ఉండదు, తన హృదయంలో ఉంటే ఆనందం ఉంది, ప్రపంచంలో ఉన్న వస్తుజాలం అంతా కూడా అలా కనిపిస్తుంది. దానివల్ల వాడికి వచ్చే ఆనందం ఏమి లేదు. దేహబుద్ధి నశించిన వాడికి, శవబుద్ధి నశించిన వాడికి ప్రపంచంలో ఏ వస్తువు నుంచి కూడా వాడు ఆనందాన్ని ఎక్స్పెక్ట్ చేయదు. మనకి భగవద్గీతలు కూడా దీని ఉదాహరణ చెప్పాడు. నదిలోని కోపగించి సముద్రంలోకి వెళ్ళటం మానేస్తే సముద్రం ఇంకా కంగారు పడదట, అలాగే ఉంటుందట. నదిలన్నింటికి కోపం వచ్చేసింది అనుకోండి, ఏ మనం ఇంకా సముద్రంలోకి వెళ్ళకూడదంటే వాడు ఏమి ఎండడట్నా అలాగే ఉంటాడట. ఎవడండి సముద్రుడు. ఈ నదులన్నీ పొంగిపోయి వెళ్ళి సముద్రంలో పడతాయనుకోండి, అయ్యి బాబు ఇవన్నీ మనలో వచ్చి కలిసిపోతున్నాయని ఆడికి ఆడికేం అనిపిస్తుంది. ఈ అహంకార బుద్ధి లేని వాడు జీవితం అట్టి ఉండదని భగవద్గీతలో పరమాత్మ భగవంతుడు చెప్పాడు. మన హిందువులందరికీ చదువు కంటే, టీచింగ్ కంటే, ఈ ప్రవచనం కంటే, సబ్జెక్టు శ్రద్ధగా శ్రవణం చేయడం కంటే పూజలన్నా యజ్ఞాలన్నా యాగాలన్నా ఇష్టం. మన హిందువుల్లో ఎక్కువ మందికి ఈ శ్రవణం చేయటం అంటే, సబ్జెక్ట్ని శ్రవణం చేయటం కంటే, సబ్జెక్ట్ని స్టడీ చేయటం కంటే పూజలు అంటే ఎక్కువ ఇష్టం మన హిందువుల్లో. నువ్వు అర్జున ఎవరంటే నాకు ఇష్టం అని కృష్ణుడు అడిగాడు. భగవంతుడికి ఇష్టం ఏంటండి? అర్జునుడిని అడిగాడు ఎవరు, కృష్ణుడు అడిగాడు లాస్ట్ చాప్టర్లో, అంటే సెలవు పుచ్చుకునే ముందు, అర్జున ఎవరంటే నాకు ఇష్టం అని అడిగాడు. అంటే కృష్ణుడికి ఎవరంటే ఇష్టమో కృష్ణుడికి తెలియాలి, కానీ అర్జునుడికి ఏం తెలుస్తుంది? బాబా చెప్పినట్టు ఈ ప్రపంచాన్ని భగవంతుడు ఎందుకు సృష్టించాడో, సృష్టించినోడికి ఆయన తెలియాలి, కానీ ప్రపంచానికి ఏం తెలుస్తుంది? అలాగే కృష్ణుడు ఏమన్నాడుగా, ఈ ఎవరంటే నాకు ఇష్టం అని అర్జునుడు అడిగాడు. అర్జునుడు ఎప్పుడూ ఎవరైతే మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉంటే ఆయనే సమాధానం చెప్పాడు. ఎవరు చెప్పారు? కృష్ణుడే సమాధానం చెప్పాడు. అంటే ఆయన టీచింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు నేను చెప్తున్నాను. అర్జున కృష్ణార్జున సంవాదాన్ని ఇంతవరకు నువ్వు నేను మాట్లాడుకున్నాను, ఇంతవరకు నువ్వు నేనే మాట్లాడుకున్నావు. ఈ భగవద్గీతని, కృష్ణార్జున సంవాదాన్ని, యోగ శాస్త్రాన్ని, నరుడికి నారాయణుడికి మధ్యనటువంటి జరిగినటువంటి సంవాదాన్ని, అంటే భగవద్గీత వసుదేవుడి గారు అబ్బాయి చెప్పలేదు, భగవద్గీతనే వసుదేవుడి గారు అబ్బాయి చెప్పలేదు, ఆయనే చెప్పాడు నేను ఈశ్వరుని అయి చెబుతున్నాను, నేను కృష్ణుడిగా చెప్పటం లేదు ఈ భగవద్గీతను, వసుదేవుడి గారు అబ్బాయి ఎలాగా చెప్పటం లేదు, ఎలా చెబుతున్నాను, ఈశ్వరుని అయి చెబుతున్నాను. అంచేది ఒక కులానికో ఒక మతానికో మనం అది పరిమితం చేయక్కర్లేదు. అదే ఎవరు ఒకరు సొమ్ము కాదు, అది దాన్ని ఎవరు అర్థం చేసుకుంటే వారికి అది సొమ్ము మిగులుతుంది, అంతేకాని ఎవరు ఒకరు సొంత ప్రాపర్టీ కాదు అది. భగవాన్ ఎప్పుడు ఒక మతం గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు, మన హిందూ మతం గురించి అనుకూలంగా మాట్లాడలేదు, ఇంకో మతాన తిట్టలేదు, మన మతాన పొగడలేదు. వాడు భగవాన్ మన మతాన్ని ఎప్పుడు ఆయన పొగడలేదు, ఇంకో మతాన్ని తిట్టలేదు. అన్నీ సమానమైనప్పుడు ఒక మతాన్ని తిట్టడం ఎందుకు, ఒక మతాన్ని పొగట్టడం ఎందుకు? ఏ మతమైనా ఉంటే మీరు విషయాన్ని అర్థం చేసుకుంటే బాగుపడతారు. మీరు ఏ కాలేజీలో చదువుకున్నా బాగా చదువుకోవాలి, అది ముఖ్యం. ఏ కాలేజీలో చదువుకున్నా బాగా చదువుకోవాలి. సర్టిఫికేట్ వచ్చాక ఏ కాలేజీలో చదివినా సర్టిఫికెట్ సమానమే. అయితే నువ్వు డైరెక్ట్గా నీ హృదయంలో ఉన్నటువంటి మోక్షంలోకి, నీ హృదయంలో ఉన్న మోక్షానందంలోకి, నీ హృదయంలో ఉన్నటువంటి శాంతిలోకి, నీ హృదయంలో ఉన్న వైకుంఠంలోకి నిన్ను పంపించడానికి భగవాన్ ప్రయత్నం చేశాడు. కానీ ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది, శివుడి కంటే విష్ణువు గొప్పవాడు, విష్ణువు కంటే శివుడు గొప్పవాడు, ఇలా మాటలు చెప్పి మన ఎనర్జీ వేస్ట్ చేయలేదు, మన టైం వేస్ట్ చేయలేదు. నువ్వు గోడ దగ్గరికి వెళ్ళి నీ తలకాయని గోడన పెట్టుకుని బాదుకున్నా నువ్వు పవిత్రుడు కాకపోతే నీకు జ్ఞానం రాదు. మీరు పూజలు చేసి పూజలు చేసి ఇంకా జ్ఞానం రావటం లేదంటే, ఇంకా జ్ఞానం రావటం లేదంటే, యజ్ఞం చేసాం యాగం చేసాం ఇంకా జ్ఞానం రావటం లేదని మీకు వెళ్ళి ఆ గోడను పెట్టుకుని మీ తలకాయ పెట్టుకెళ్ళి మీ తలకాయని పట్టుకెళ్ళి గోడను పెట్టుకుని బాదుకున్నా నువ్వు పవిత్రుడు కాకపోతే, నువ్వు నిర్మలుడు కాకపోతే నీకు జ్ఞానం వచ్చే సమస్య లేదు. ఈనాటికైనా కోటి జన్మల తర్వాత అదే ఆ వేద పండితులకి బాబా చెప్పింది. అదే మీరు ఈశ్వరానుగ్రహం కోసం వేద పారాయణం చేయండి, ఎవరైనా డబ్బులు ఇస్తే పుచ్చుకోండి, అంతేగాని డబ్బుల కోసం వేద పారాయణం చేయకండి. అంటే ఈశ్వరానుగ్రహానికి పాత్రులు అయితే వాళ్ళు ఏమవుతారు, పవిత్రులు అవుతారు. అది పవిత్రులు అయితే ఏమొస్తుంది, వాళ్ళు హృదయంలో ఉంటుంది మోక్షానందం వాళ్ళకు అందుతుంది. అప్పుడు ఇంక మనం శవాలను మొయ్యక్కర్లేదు. బాబా అంటారు ఒక చోట, నేను బాగు చేద్దాము ఉందనుకో, నాకు అసలు బాగుపడాలని నీకు ఉండాలి కదా అన్న, నేను బాగు చేయాలి ఏదో నచ్చ చెప్పి జాగ్రత్తగా చెప్పి నేను బాగు చేయాలి నాకు ఉందనుకో, నాకు ఎంత ఉన్నా నీకు కొంచెమైనా నేను బాగుపడాలన్నా కొంచెం నీకు కొంచెమైనా నీకు ఉండాలి కదా. నేను బాగుపడాలనే తలంపు నీకు కొంచెమైనా లేనప్పుడు నేను ఎంత ప్రయత్నం చేసినా నిన్ను నేను ఎలా బాగు చేయగలను? ఆ బాగుపడేవాడు కొంచెమైనా తలంపు ఉండాలి కదా. ఆ కొంచెమైనా తలంపు ఉంటే ఆ తలంపు గురువు యొక్క వైభవాన్ని అందుకుంటుంది, గురువు యొక్క అనుగ్రహాన్ని అందుకుంటుంది. నీకు బాగుపడాలని కొంచెం కూడా తలంపు లేదనుకో, ఎంత ప్రయత్నం చేసినా నిన్ను నేను ఎక్కడ ఉద్ధరించగ. అహంభావన బుద్ధి పోయిన వాడికి ప్రపంచం అంతా కూడా చాలా చప్పగా ఉంటుంది. ఏమనిపించదు వాడికి, వాడికి ఎలా ఉంటుంది, చప్పగా ఉంటుంది ప్రపంచం. అంటే చెరిగ్గళ్ళలో ఉన్న రసం అంతా తీసేసాక ఆ చెరికి పిప్పి ఉంటుంది చూశారు, ఆ పిప్పి ఎలా ఉంటుందో లోకం కూడా జ్ఞానికి అలాగా ఉంటుంది. మనం పిప్పి నోట్లో పెట్టుకుని రసం తీసుకుందామని అనుకోం, ఎంచేత మన పళ్ళు ఊడిపోతాయనే కానీ అందులోంచి రసం రాదు. అదేవిధంగా జ్ఞానికి లోకం కూడా అలాగా ఉంటుంది. ఒకవేళ బాహ్య విషయాల నుంచి నీకు ఏదైనా సంతోషం వస్తుందనుకో, అవి ఎంతకాలం నిలబడుతున్నాయి, ఈవేళ పచ్చగా ఉన్నది రేపు ఎండిపోతుంది, ఈవేళ స్నేహితులుగా ఉన్నవాళ్ళు రేపే విరోధులు అవ్వచ్చు, ఇది మాయ. ఈవేళ స్నేహితులుగా ఉన్నవాళ్ళు రేపే విరోధులు అవ్వచ్చు. ఇలాగ నీవు మనుషుల మీద వస్తువుల మీద ఆధారపడి నీ సంతోషం ఎంతకాలం ఉంటుందో, ఒకవేళ ఉన్నా కానీ ఎన్నో రోజులు పట్టదు ఊడిపోవటానిక. కానీ నిజంగా నీకు ఏదైనా సంతోషం వస్తామనుకోండి, బాహ్యమైన స్నేహాల నుంచో బంధుత్వాల నుంచో అనుకోండి, అవి నిలబడి టిక్కెట్లు కాదు, అవి నిలబడి టిక్కెట్లు కాదు, దాని మీద ఆధారపడటం కూడా మంచిది కాదు, చివరికి నీకు బానిసత్వం వస్తుంది. ఒక ఆత్మానందం తప్పించి, మోక్షానందం తప్పించి, బాహ్య వస్తువుల మీద కానీ బాహ్యమైన వ్యక్తుల మీద వచ్చి నీకు సంతోషం తాత్కాలికంగా వచ్చినప్పటికి ఎప్పటికైనా తప్పనిసరిగా నీకు నీకు దుఃఖం కింద మారిపోదు. రహస్యం ఏంటంటే అహంభావనే నువ్వు అనుకుంటున్నావు, అది పోతే నువ్వు పోతావేమని కంగారు పడుతున్నావు, అది పోతే నువ్వు పోవు, నువ్వెవరో నీకు తెలుస్తుంది. నువ్వేం చేస్తున్నావంటే ఏదైతే మర్చిపోవాలో దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నావు. దేన్ని మర్చిపోవాలి? మన మనస్సును మర్చిపోవాలి, మన అహంభావం మర్చిపోవాలి, దాన్నే జ్ఞాపకం పెట్టుకుంటున్నావు. ఒకవేళ ఇప్పుడు నేను ఎప్పుడైనా మర్చిపోవాలనుకుంటున్నావు అనుకోండి, మర్చిపోయాం ఒక జ్ఞాపకం వస్తాం అనుకోండి, వచ్చినా దాన్ని తిరస్కరించుకున్నాడు. రెండు కష్టం అని చెప్తారు, ఏంటంటే ఫర్గివ్ కంటే ఫర్గట్ కష్టం, క్షమించడం కంటే మర్చిపోవటం కష్టం, డూ గుడ్ కంటే బీ గుడ్ కష్టం, మంచి చేయటం కంటే మంచిగా ఉండటం కష్టం. శాస్త్రంలో ఏం చెప్పాడంటే ఒక మంచి చేయటం కంటే మంచిగా ఉండటం కష్టం, క్షమించడం తేలిక, మర్చిపోవటం కష్టం. మర్చిపోతే అదే భగవాన్ చెప్పేది, అదే నీ వ్యక్తి భావన మర్చిపోతే అవి కూడా మర్చిపోతాయి. నువ్వు జ్ఞాపకం వచ్చావునక ఆయన జ్ఞాపకం వస్తావు, నువ్వు జ్ఞాపకం వస్తే ఆ నేననే నేను అనే తలంపు జ్ఞాపకం వస్తే అన్నీ జ్ఞాపకం, ఇది మర్చిపోతే అన్నీ మర్చిపోతాయి. ఈ పేక మొక్కల కోటని ఏ జన్మలో కదా మీరు పడగొట్టేది అంటారు. అంటే పేక మొక్కల కోట అంటే ఈ తలంపులతో తయారు చేసింది, ఈ తలంపులు అన్ని తలంపులు పేక మొక్కలు లాంటివి, అందుకే మూల తలంపు, ఆ మూల తలంపు మీద ఈ పేక మొక్కల కోట అంతా ఆధారపడి ఉంది. ఆ మూల తలంపును మీరు గెంటగలిగితే, దాన్ని షేక్ చేయగలిగితే, దాన్ని డౌట్ చేయగలిగితే మొత్తం కోట అంతా పడిపోతుంది. దాన్ని మీరు డౌట్ చేయకపోతే, దాన్ని షేక్ చేయలేకపోతే, దాన్ని అటు ఇటు కలపలేకపోతే మీకు ఆ కోట పడదు, అంటే అహంభావన పోదు. ఇదేం కోటమ్మా? ఇటుకలతోటి కట్టిన కోట కాదు, పేక మొక్కలతోటి కట్టిన కోట. అంటే విచారణ చేస్తే పోతుంది, మీరు గడ్డపారలు తేవక్కర్లేదు, ఇది పడగొట్టుతాను అక్కడ. పేక మొక్కలతో కట్టిన కోటని గడ్డపారలు తేవక్కర్లేదు పడగొట్టాను, చేతితో ఎలా గెంటినా పోతుంది, గట్టిగా ఊదినా పోతుంది, అలా విచారణ చేస్తే ఇది పోతుంది. ఇటుకలతోటి సిమ్మెంట్తోటి కట్టింది కాదు, ఊరికి మీ తలంపులనే పేక మొక్కలతో కట్టుకున్న పేక మొక్కల కోటది. అంటే మీరు ఏమనుకుంటున్నారు, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మా పరిస్థితులు ఉన్నాయి, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఏదో అనుకుంటున్నారు మీరు. మీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, మీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, మీ కనుక ఆ దేహబుద్ధి కనుక లేకపోతే మీ రోజులు సుఖంగా వెళ్ళిపోవచ్చు. మీ మూల తలంపుని అధిగమించారు, మీ మూల తలంపుని ఓవర్కమ్ చేయాలి, దాన్ని అది దాన్ని అధిగమించాలి. దాన్ని అట్టే పెట్టుకుని మిగతా ప్రయత్నాలు ఎన్ని చేసినా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, జన్మల వేస్ట్. ఆ మూల తలంపుని అట్టే పెట్టేసి దాన్ని అలాగా అలాగా దాన్ని బుద్ధగించి మిగతా పనులు ఎన్ని చేసినా నీకు ఏదో మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, చెడు పనులు చేస్తే పాపం వస్తుంది. దానికి తగిన అనుభవం ఏదో ఉంటుంది, పుణ్యానికి అనుభవం ఉంటుంది, పాపానికి అనుభవం ఉంటుంది, అది వేరే వేరు. కానీ అది అనుభవిస్తే అది పోతుంది, అనుభవిస్తే ఇది పోతుంది. కానీ మూల తలంపుని విడిచిపెట్టి ఎన్ని చేసినా ఏమి ప్రయోజనం లేదు భయ్యా. మూల తలంపు నువ్వు పరిష్కారం చేసుకోవాలి, మూల తలంపుని దాన్ని పరిష్కారం నువ్వు చేసుకోవాలి, నువ్వు దాన్ని అధిగమించాలి, మూల తలంపుని అధిగమించాలి. దాన్ని అధిగమించకుండా మిగతా ఎన్ని పనులు చేసినా అది వృధా, అదంటే టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేత్తోడి చేసే పనులు, నువ్వు చేసే పూజలు, నువ్వు చేసే జపాలు, వీటిలన్నింటి యొక్క పరిచయం ఏంటంటే మూల తలంపు మీదే మొట్టికాయలు పడాలి, ఆ మూల తలంపు మీదే మొట్టికాయలు పడాలి. ఆ మూల తలంపు మీద మొట్టికాయలు పడితే అనుగుతుంది, కానీ అంటే పొట్ట మీద కొడితే పాము చావదు, పాము తలకాయ మీద కొడితే పాము చేస్తుంది. కానీ పొట్టలో పాము ఉందనుకోండి, మీరు పొట్టను కొడతారనుకోండి, పాము చావదు. ఎన్ని దెబ్బలు కొట్టినా దెబ్బల వేస్ట్. మూల తలంపుని విడిచిపెట్టి మీరు ఎన్ని పనులు చేసినా, ఎన్ని సాధనలు చేసినా అంతే. ఎన్నో తెలుసుకుంటున్నాం లోకంలో, ఎన్నో గొడవలు తెలుసుకుంటున్నాం, మనల్ని మనం తెలుసుకోవాలనే బుద్ధి చచ్చిపోయే రోజున కూడా మనకు రాదు. అలా మనం తెలుసుకోవాలన్న బుద్ధి. మన శరీరం శవం అయ్యే రోజున కూడా, మన శరీరం శవం అయిన రోజున కూడా, మనం చచ్చిపోయే రోజున, కనీసం చనిపోయే రోజున కూడా మనకు ఆ బుద్ధి రాదు. దేశంలో గొడవలు అన్నీ కావాలి, మనకు ఊళ్ళో గొడవలు కావాలి. అన్నీ తెలుసుకుంటున్న నువ్వు నిన్నెందుకు నువ్వు తెలుసుకోవు? నిజంగా నువ్వు అన్నీ తెలుసుకుంటున్నావు కదా, నీ తెలుస్తాను కదా, అన్నీ తెలుసుకుంటున్నావని అన్ని గొడవలు నీకే కావాలి. అన్ని గొడవలు తెలుసుకుంటున్న మీరు మిమ్మల్ని మీరు ఎందుకు తెలుసుకోరు? మా ఎక్కడో ఉంది, మా ఎలా ఉంటుంది, మా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, ఇదే మాయ. మీరు తెలుసుకుంటున్నారు లేదు, మీకు తెలుస్తుంది కదా, లోకంలో గొడవలని మీరు తెలుసుకుంటున్నారు కదా, అన్ని మీరు తెలుసుకుంటున్నారు కదా. మిమ్మల్ని మీరు ఎంత తెలుసుకునే బుద్ధి కనీసం చనిపోయే రోజున మీరు చేస్తున్నారా? చేయటం లేదు. అయితే నువ్వు ఎలా ఉంటున్నావు? దేహంగా ఉంటున్నావు, ఇంద్రియాలుగా ఉంటున్నావు, మనస్సుగా ఉంటున్నావు, అహంకారంగా ఉంటున్నావు, అన్నీ ఇలా ఉండటానికి ఇష్టపడుతున్నావు. నువ్వు ఆత్మగా చైతన్యంగా ఉండటానికి ఇష్టపడటం లేదే, నీకు ఎలాగ ఆత్మగా ఉండటానికి నీకు ఇష్టం లేనప్పుడు నీకు ఆత్మానందం ఎలా వస్తుంది? జ్ఞానంగా ఉండటానికి ఇష్టం లేనప్పుడు జ్ఞానానందం ఎలా వస్తుంది? కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, ఇంట్లో డబ్బులన్నీ కావాలి, ఇంట్లో ఎవరిని చూడకు. మన దేశంలో ఈ కట్నాల బుద్ధి ఒకటి చాలా ఎక్కువ. ఈ కట్నాలు వీరలక్ష్మి గారు చెప్పారు మన, ఆ వీరలక్ష్మి గారు తండ్రి గారు మొన్నే పోయారు 97 పోయింది. ఒక 2 కింద ఆ అమ్మగారు పోయారు. 97 ఉన్నాడు పెళ్ళి ఎప్పుడు అవుతుందండి? 97 వచ్చాయంటే ఆయనకి ఇంచుమించుగా 70 కింద పెళ్ళి అయ్యి ఉంటుంది. 77 కిందట పెళ్ళి అయ్యి ఉంటుంది అనుకోండి. ఆ వీరలక్ష్మి గారిని అనివ్వట సార్, వీడి తల్లిని బాగా చూసేదట వీరలక్ష్మి గారు. అంటే ఆ కట్నం బుద్ధి మన భారతదేశంలో ఈ కట్నాలు కూడా ఎంత ఎక్కువైపోయినంటే, ఆ ముసలాయన అనుకోడట్టు కూర్చుని, ఎందుకు మీ అమ్మని అంత బాగా చూస్తున్నాం, మీ అమ్మ ఏం తెచ్చింది పుట్టింది కానీ అనుకోడట్టు అర్థమైందండి దానికి. ఇద్దరు చావటం సిద్ధంగా ఉన్నారు. ఈయన మన చచ్చిపోయాడు, 2 కింద తల్లి చచ్చిపోయింది. ఆయన చూస్తాడు అయిపోయిన ఆయన మాట వదిలేని ఆయన ముసలాడైపోయి ఆయన ఏం చూస్తాడు? ఈ కూతుర్ని అని కూడా వీరలక్ష్మి గారు చెప్పారు నాకు, మీ అమ్మ పుట్టింది కానీ ఏం తెచ్చుకుందా నువ్వు అంత బాగా చూస్తున్నావు? మా అమ్మ పుట్టింది కానీ ఏం తెచ్చుకుందో ఏం చేసుకోలేదు, నాకెందుకండి? నాకే 10,000 జీతం వస్తుంది నేను లెక్చరర్ని, అది పుట్టింది కానీ ఏం తెచ్చుకుంటుందని నాకేదో పెడుతుందని నేను చూడటం లేదు, అది మా అమ్మని చూస్తున్నానని చెప్పిందట. భారతదేశ ప్రవృత్తి ఈ కట్నాల సమస్య ఎంత డీప్గా ఉందో మీకు అసలు తెలుస్తుంది. 97 ఉన్నాడు, 97 ఉన్నాయనికే కట్నం కూడా ఏంటండి, మనం చచ్చిపోయాడు ఆయన. ఇదొక శాపం, కులం ఒకటి భారతదేశానికి, కులం ఒకటి కట్నాలు ఒకటి, ఇదొక శాపం. అంటే ఇప్పుడు ఎందుకు భగవాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు అహంభావనగా ఉంటావు, దేహంగా ఉంటావు, ఇంద్రియాలుగా ఉంటావు, అప్పుడు నీకు ఆత్మానందం తెలుస్తుంది. ఆత్మగా ఉంటే జ్ఞానంగా ఉంటే దాని తాలూకు ఆనందం నీకు అవుతుంది, కానీ నువ్వు దేహంగా ఉన్నప్పుడు ఆత్మానందం నీకు ఎలా తెలుస్తుంది? ఆత్మను దేహానికి పరిమితం చేసుకుంటున్నావు అనుకో, నీకు ఆత్మజ్ఞానం ఎలా తెలుస్తుంది? ఆత్మానందం ఎలా తెలుస్తుంది? ఆత్మశాంతి నీ చేతికి ఎలా అందుతుంది? అందరే అందదు నీకు. భగవాన్ యొక్క ఆత్మవిశ్వాసం, ఆ విశ్వాసం చూడండి. ఈ శరీరం సరిపోయాక జీవుడు ప్రయాణం చేస్తాడు, జీవుడు ప్రయాణం చేస్తాడు. పోను వైకుంఠానికి వెళ్తాడు అనుకోండి, కైలాసానికి వెళ్తాడు అనుకోండి, పోను చెడ్డలోకాలకు వెళ్ళడనుకోండి, వాడు ఈ హృదయంలోనూ శాంతి ముందు, ఈ హృదయంలోనూ ఆనందం ముందు, ఈ హృదయంలోనూ అందం ముందు, అది ఏ పాటికి? దానికి ఎంత ధైర్యం ఉండాలో చెప్పరా, ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యం, ఎంత సత్తా ఉండాలో చూడ. మనకు పురాణాలు నిండా వైకుంఠం యొక్క గొప్పతనం, కైలాసం యొక్క గొప్పతనం వర్ణించారు కదా. ఈ దీని ముందు ఏ పాటు ఉంటే ఉండొచ్చు అక్కడ ఎంతో కొంత, కానీ దీని ముందు అది ఏ పాటి అంటే, ఈ ఆనందం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు వైకుంఠంలోకి వెళ్ళాలి, కైలాసంలోకి వెళ్ళాలి, తలంపు కూడా నీకు ఉండదు సుమా అని చెప్పకుండా చెప్పటం. ఏంటిది చెప్పకుండా చెప్పటం? ఎక్కడికి ప్రయాణం చేయాలి, అక్కడికి ప్రయాణం చేయాలి, తలంపు వేయించదు నీకు అసలు. యాభై 54 అరుణాచలంలో ఉంటే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనే తలంపు కూడా రాలేదే అన్నారు. అది జన్మాంతర అనుభవం. మీరు ఎవరైనా సహాయం చేస్తున్నారనుకోండి, వాళ్ళు దురదృష్టవంతులు, నేను అదృష్టవంతుని, అంత సహాయం చేస్తున్నా, పిచ్చపిచ్చ మాటలు అనుకోకుండా చేయండి అన్నారు భగవాన్. ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి. ఎవడైనా మీరు సహాయం చేస్తున్నారనుకోండి, వాళ్ళు ఏదో దురదృష్టవంతులు, మీ అదృష్టవంతులు, మేము సహాయం చేస్తున్నాం అలా అనుకుని చేయకండి. అలా అనుకుని చేస్తే ఏమవుతుందంటే, మీకు మీరు చేసిన పరోపకారం వల్ల మీకు ఏదన్నా కొంచెం మంచి జరగవచ్చు, కానీ ఆధ్యాత్మికం వాటికి సున్నా మిగులుతుంది. ఈశ్వరుడు రెజిమెంట్ ఇస్తాడు. ఈశ్వరుడు ఎవడు? చెరుకు గెడ. ఈశ్వరుడు ఎవడు? చెరుకు గెడలో ఉన్న రసం గురువు. ఎవడు చెప్తాడు? గురువు చెప్తాడు, కానీ ఈశ్వరుడు ఈ మాటలు చెప్పడే. వీటికి జడ్జిమెంట్ రాయటం ఆయన పని. కత్తిరాజ్ఞి అంటే ఏం పని చేయడు నీకు అలాగేలాగేనని చెప్పడు. నువ్వు చేసిన నువ్వు పుణ్యం చేస్తే ఎంత ఎంత పుణ్యం చేసావు కాబట్టి ఇంత బెనిఫిట్. ఈశ్వరుడు ఏం చేస్తాడు, జడ్జిమెంటు రాసి పడేస్తాడు. గురువు ఎవడు ఎస్ఎన్ సభ ఈశ్వర. మామిడి పండు, మామిడి పండు ఈశ్వరుడు అనుకోండి, మామిడి పండులో మరి తొక్క ఉంటుంది, టెంక ఉంటుంది, అన్నీ ఉంటాయి, అవన్నీ కలిపి ఇస్తాడు. కానీ గురువు మటుకే తొక్క కాదు, టెంక కాదు, రసం గురువు, వాడు గురువు. అంటే నేనేదో వాడు దురదృష్టవంతుని, నేను అదృష్టవంతుని, ఇలాగనుకుని ఏమి చేయకు నువ్వు. ఈశ్వరానుగ్రహం కోసం చెయ్యి. ఆ బాబా అంటే ఒకరికి బాగా ఇష్టడు, బాబా కూడా ఉన్నాడు ఒకతను, అతను బాబా అంటే బాగా ఇష్టడు, బాగా వెరీ క్లోజ్ టు హిజ్ హార్ట్. వాళ్ళని కిచెన్ క్యాబినెట్ అంటారు. అది ఎలా చుట్టారు, వంటింట్లో చుట్టారు, కిచెన్ క్యాబినెట్. కొంతమందికి ఆ జ్ఞానికి కూడా హృదయానికి చాలా క్లోజ్గా ఉంటారు. రామకృష్ణుడు కూడా 10 మందికి చెప్పేప్పుడు చెప్పేవాడు, మామూలుగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత తన హిస్టరీకి వేరుగా చెప్పేవాడు. అంటే వాడు బాగా అర్థం చేసుకో, అంటే వాళ్ళ మీద ఇష్టం లేదని కాదు, వీడు బాగా అర్థం చేసుకుంటారు మనం చెప్పింది, వాళ్ళకి సెపరేట్గా చెప్పుకోడు. స్పెషల్ క్లాస్ అండ్ ప్రైవేట్ క్లాస్. ఆయనకు ఒకసారి డౌట్ వచ్చింది, బాబా గారు బాబాతో క్లోజ్గా ఉండేవాడు, బాబాతోటి క్లోజ్గా ఉండేవాడు. బాబా నీ శరీరం ఉండగా ఇంతమంది నిన్ను చూడటానికి వస్తున్నారు, ఇంతమంది దర్శనం చేయడానికి వస్తున్నారు, నేను నా గురించి ఆలోచించుకోవటం లేదు, నీ గురించి ఆలోచిస్తున్నాను. నీ శరీరం పడిపోయాక నేను సమాధి చేసేస్తారు, అప్పుడు లోకం నిన్ను మర్చిపోతుందేమో. ఏదో రోజున నువ్వు ఎంత మహాత్ముడైనా శరీరం చనిపోతున్నా, దేహధర్మం అది, అది దేహధర్మం. నా గురించి నేను ఆలోచించుకోవటం లేదు, నీ గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకు వీడు ఏం అడుగుతున్నాడంటే, నా గురించి నేను ఆలోచించుకోవడం లేదు బాబా, నువ్వు ఉండగా నిన్ను ఇంతమంది చూడటానికి వస్తున్నారు, దర్శనం చేయడానికి వస్తున్నారు, నీ శరీరం ఏదో రోజున అందరి శరీరాలే, నీ శరీరం కూడా చనిపోతుంది, నీ శరీరం చనిపోయిన తర్వాత లోకం అంటే నిన్ను మర్చిపోతుంది సుమా. ఏదో ఇప్పుడు నిన్ను చూడటానికి వస్తున్నారు, నీ మాటలు వినటానికి వస్తున్నారు, నీ అనుగ్రహం పొందటానికి వస్తున్నారు, నీ శరీరం ఎప్పుడైతే చనిపోయిందో ఇప్పుడు లోకం అంతా మర్చిపోతుంది కదా అంటాడు. అంటే ఇప్పుడు బాబా అంటాడు, నా ఇప్పుడు నేను అలా పని చేస్తున్నాను, నా సమాధులు ఉండి కూడా అలా పని చేస్తున్నాను, వాళ్ళు మర్చిపోరు, నువ్వు మర్చిపోతారేమో అని అనుకుంటున్నావు, కానీ నేను ఇప్పుడు ఎలా పని చేస్తున్నాను, నా సమాధిలోంచి కూడా, నా దేహంలో ఉండి నేను ఎలా పని చేస్తున్నాను, నన్ను సమాధి చేసి నా సమాధిలోంచి నేను పని చేస్తున్నాను, నా ఎముకలు పనిచేస్తాయి అన్నాడు బాబు. అంటే నువ్వు ఎవరైనా సహకారం చేసినంత మార్చంతా వాళ్ళు ఏదో దురదృష్టవంతులని, నువ్వు అదృష్టవంతులని ఈ భావంతో చేయకు. వాళ్ళు తక్కువ వారని నువ్వు ఎక్కువ వారని ఈ భావంతో నువ్వు చేయవద్దు. ఈ పని నా వల్ల అవుతుంది, నేను చేయగలుగుతున్నాను కూడా అనుకోకు. అలా అనుకో, ఏమి అనుకోకుండా చెయ్యి, ఏమి అనుకోవద్దు, ఏమి అనుకోకుండా చెయ్యి. నువ్వు చేసే పర్వోపకారం ఏమి అనుకోవద్దు, అనుకోకుండా చెయ్యి. అప్పుడు నీకు ఆధ్యాత్మికంగా లాభం పొందుతావు, లేకపోతే ఆధ్యాత్మికంగా సొంత. ఇది నేను చేస్తున్నానని భావంతో చేస్తే నీకు పుణ్యం రావచ్చు, కానీ ఆధ్యాత్మికంగా జ్ఞానరీత్యా చూస్తే నీకు చివరికి మిగిలేది సున్నా. లోకం ఎందుకు ఇలా ఉందంటే, సృష్టించిన వాడికి తెలుసు, నువ్వేదైనా పని చేస్తుంటే ఆ పని ఎందుకు చేస్తావు నీకెలా తెలుసు, సృష్టించిన వాడికి కూడా అది ఎందుకు సృష్టించాడు వాడికి తెలుసు, వాడికి తెలుసు అని చెప్పారు. ఎవరు బాబా? దానికి భగవాన్ ఏం చెప్పారంటే, దేవుడు దేవుడు లేక ఉన్నాడు, దేవుడు దేవుడు లేక ఉన్నాడు, వాడు నీ గురికి లోకం కింద కనిపిస్తున్నాడు, లోకం కింద కనిపించినప్పుడు కూడా వాడు దేవుడు లేదు, దేవుడు దేవుడే. అండ్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, అంటే మీరు ఆనందిస్తారని అన్ని ముఖాలు చూపిస్తున్నాను, అని ఫేసెస్ అన్ని ఫేసెస్ చూపిస్తున్నాను. మనం చుట్టాలు వచ్చినప్పుడు 4 కూరలు వండుతాం, మన చుట్టాలు వచ్చినప్పుడు 4 కూరలు, 4 కూరలు వాళ్ళు తినరు, ఏదో కూర తింటారు ఎక్కువ, వాళ్ళు తినేస్తారని వడ్డించండి, వాళ్ళు అన్నీ తినేరు, వాళ్ళకి ఏది ఇష్టం మనకు తెలియదు కదా, అంచేది మీకు ఏదో ఒక్క కూరతో కాకుండా 2-3 కూరలు వడ్డిస్తాం. మీరు అన్ని కూరలు తినేయక్కర్లేదు, మీకు ఏదోటి మీకు నచ్చింది, మీకు బాగా రుచిగా ఉన్నది, శుచిగా ఉన్నది మీరు తీసుకోవచ్చు. మీకు 4 కూరలు వడ్డించారనుకో, 4 కూరలు మీరు తినేయక్కర్లేదు, మీరు అందరూ ఏ కూర రుచిగా ఉందో ఆ రుచిగా ఉన్న కూరతో మీరు అన్నం తినాలి. చుట్టాలు వచ్చినప్పుడు 4 కూరలు ఉండటానికి కారణం అది. కారణం మామూలుగా చుట్టం చెప్పడు కదా ఈ కూర అని, నేను ఏం చెప్పేస్తాను ఈ కూర అని, నేను అలా ఎందుకు చెప్తానంటే మిగతా కూరలు వండక్కర్లేదు. బాబా అలా చెప్పారు ఇక్కడ భగవాన్ ప్రజెంటేషన్. ఇది కూడా రుచి చూడండి, ఇది కూడా అది రుచిగా ఉంటే అది తీసుకోండి, ఇది రుచిగా ఉంటే నోట్లో వేసుకోండి, మీకు ఏది ఇష్టమైతే అది. అంటే దేవుడు దేవుడే మీకు లోకంగా కనిపిస్తున్నాడు, లోకంగా కనిపించిన దేవుడు దేవుడిగా ఉన్నాడు, దేవుడు దేవుడు దేవుడిగా ఉండి దేవుడే మీకు లోకంగా కనిపిస్తున్నాడు. అంతకంటే ఏమిడు, లోకం వేరు దేవుడు వేరు కాదు. దేవుడు దేవుడిగా ఉన్నాడు, దేవుడే లోకంలో కనిపిస్తున్నాడు. లోకంలో కనిపించినప్పుడు కూడా దేవుడు దేవుడిగానే ఉన్నాడు. అంటే ఈ కళ కనిపిస్తే ప్రపంచం ఇది మంచిది కాదు చెడ్డది కాదు. ఇది చెడ్డ అనుకున్నా నీ మనస్సు కల్పించిందే, మంచి అనుకున్నా నీ మనస్సు కల్పించిందే. ఏదో ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాము, ట్రైనింగ్ అయ్యి బయటకు పోవటం. ఇప్పుడు ఈ స్కూల్లో మనం చదువుకోవడానికి వచ్చామనుకోండి, చదువుకుని బయటకు పోతాం. ఇక్కడ కూర్చుంటాం, చదువు అయ్యాక కూర్చోం బయటకు పోతాం. అలాగే మీరు ఈ లోకంలోకి, సృష్టి మంచిది కాదు చెడ్డది కాదు, కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చారు, కొన్ని పాఠాలు నేర్చలేకపోతే. అంటే మన కాలేజీల కంటే యూనివర్సిటీల కంటే జీవితం నేర్పిన పాఠాలు ఎక్కువ ఉంటాయి. అందుకే కొందరు అంటారు, ఎవరి మట్టికి అలా తొయ్యాలి కానీ ఇతరుల చెబితే మట్టికి ఏమొస్తుంది అంటారు. కొంతమంది అంటారు అంటారు ఇంట్లో కూడా అనుకుంటా ఉంటారు, ఎవరి ఎవరి మట్టికి వాళ్ళకి తొయ్యాలి, మనం చెబితే మట్టికి వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, మనం చెప్పినా మనం మన మాటలు దండిగేమో వాళ్ళకి తొయ్యాలి కదా అంటారు. నిజమే, వాళ్ళకి తొయ్యాలి. అయితే ఎందుకు చెబుతున్నాం అంటే చెప్పకుండా ఉండాలి, చెబుతున్నాం చెప్పకుండా ఉండలాగే చెబుతున్నాం. మనం చెబితే మనం చెప్పింది వేరు, వాళ్ళకి తోచింది వేరు. మనం చెప్పింది వేరు, వాళ్ళకి తోచింది వేరు. వాళ్ళకి తొయ్యాలి కదా మనం ఏం చెప్తాం. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, లోకం మంచిది కాదు చెడ్డది కాదు, మంచిది కాదు చెడ్డది కాదు. నువ్వు పుట్టకముందు ఈ లోకం ఉంది, నీ శరీరం చనిపోయాక లోకం ఉంటుంది. నువ్వే కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఇక్కడ పంపారు నన్ను. ఆ పాఠాలు నేర్చుకుని వెళితే మంచిదే. ఆ పాఠాలు నేర్చుకోకుండా నువ్వు వెళితే నీకు ఎంత డబ్బు ఉన్నా ఎంత చదువు ఉన్నా ఒకటి లేని సొంత. మీరందరూ ఇంటికి వెళ్ళిపోయాక, మనం ఎంఎస్సీ చదివాం, బీఎస్సీ చదివాం, లేదా టెన్త్ క్లాస్ చదివాం, అది కాదు మీరు ఆలోచించవలసింది. మనం జీవితం నుంచి ఇప్పుడు 50 ఏళ్ళు జీవించాం, మనకు 50 ఏళ్ళ వయసు వచ్చింది, 50 ఏళ్ళ వయసులోంచి మనం ఏమి నేర్చుకున్నాం. బీఎస్సీ ఎంఎస్సీ చదవచ్చు, పొట్టక సంబంధించిన విద్యలు, క్షర విద్యలు అక్షర విద్యలు, మనసుతో నేర్చుకునే విద్యలన్నీ క్షర విద్యలు. మనసు ఎక్కడైతే అణిగిపోయిందో, ఆ మూల తలంపు తన మూలంలో ఎప్పుడైతే కూరుకుపోయిందో అప్పుడు వచ్చి విద్య అక్షర విద్య. అదే ప్రహ్లాదుడు చెప్తాడు భాగవతంలో, చదువు వలన చావు లేని చదువు, చదువు వలన ఇప్పుడు చనిపోతాం కదా, ఆ చావుకి చావు రావాలి, అటువంటి చదువు నువ్వు చదవాలి. చదువు వలన చావు లేని చదువు, చదువు వలన. భక్తుల్లో అగ్రగణ్యుడు భీష్ముడు నారదుల కంటే ముందు సింహాసనం మీద కూర్చోబెట్టారు ప్రహ్లాదుడు. అతని ఏకాగ్రత అటువంటి, అతని తండ్రి తన ఏనుగులు ఇద్దరు తెక్కించినా, పాములతోటి కనిపించినా, తీసుకెళ్లి సముద్రంలో పడేసిన ఆ రవ్వంతా ఉల్లంతా చింతాకంతా కూడా తండ్రి మీద కోపం రాలి, వాడు ప్రహ్లాదుడు. ఇందాక ఒకటి మిస్ అయ్యాను, మీరు మర్చిపోయారు, నేనే మర్చిపోయాను. కృష్ణుడు అడిగాడు, అది మిస్ అయ్యాం కదా అది. అప్పుడు కృష్ణుడు ఏమని చెప్తాడంటే, ఈ కృష్ణార్జున సంవాదం, ఇప్పుడు నువ్వు నేను అనుకున్న మాటలు నువ్వు నేను మాట్లాడుకున్నావు, దాని కృష్ణార్జున సంవాదం అంటారు. ఏమంటారు, కృష్ణార్జున సంవాదం, నరనారాయణ సంవాదం, మోక్షశాస్త్రం. ఏం శాస్త్రం అది? ఉపదేశ శాస్త్రం. భగవంతుడు నరుడికి, భగవంతుడు జీవుడికి ఉపదేశం చేశాడు, ఎలా బాగుపడతా, నువ్వు ఎలా ప్రవర్తిస్తే, నీ బిహేవియర్ ఎలా ఉంటే నువ్వు బాగుపడతావో అంత ఉపదేశం చేశాడు. భగవద్గీతను ఉపదేశ గ్రంథం అంటారు. భగవంతుడు ఉపదేశం చేశాడు, ఎవడు నరుడికి, నారాయణుడు ఉపదేశం చేశాడు. అది అప్పుడు ఎవరంటే నాకు ఇష్టం అంటే, నువ్వు నేను ఇప్పుడు మాట్లాడుకున్నావు, నువ్వు నేను మాట్లాడుకున్నాం. చదువుకున్న వాళ్ళు ఇష్టం, ధనవంతులు అంటే ఇష్టం, అధికారులు అంటే నాకు ఇష్టం అని కృష్ణుడు చెప్పలేదు. భగవంతుడికి అధికారం ఏమిటి? ఈ డ్రీమ్ స్టాఫ్. నాకు ఎవరంటే ఇష్టం అంటే, అర్జున ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్నాం, ఈ డైలాగ్ని బాగా అధ్యయనం చేసి, ఈ భగవద్గీతను బాగా అధ్యయనం చేసి అర్థం చేసుకుని ఆచరించి ఇతరులకు అర్థమయ్యేలాగా ఎవరైతే చెబుతున్నారో వాళ్ళకి, ఈ వాళ్ళంటే ఈ సృష్టిలో అటువంటి వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. వాళ్ళు నా అనుగ్రహానికి పాత్రలు అవుతారు, వాళ్ళ అనుగ్రహానికి నా దయకి పాత్రలు అవుతారు, నా దయకి వాళ్ళు పాత్రలు అవుతారు. భగవంతుడి దయకి మనం పాత్రలు అయితే మనకి ఇంకా అసాధ్యం అంటూ ఏమి ఉండదు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే. అర్జున నీకు నాకు జరిగినటువంటి ఈ సంవాదాన్ని జాగ్రత్తగా అధ్యయనం చెయ్యాలి. ఏం చెయ్యాలి? అధ్యయనం చెయ్యాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఎంతవరకు ఆచరించగలుగుతామో అంతవరకు ఆచరించాలి. ఆచరించి తను తెలుసుకున్న దాన్ని, తన అనుభవంలోకి వచ్చిన దాన్ని, తను అర్థం చేసుకున్న దానికి ఇతరులకు అర్థం ఇలా చెప్పగలగాలి. అటువంటి వాళ్ళంటే ఈ సృష్టిలో నాకు చాలా ప్రీతి. కృష్ణుడు అంటాడు గీతలో, మీరు ఎంత గోలపడినా ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఆ లేనిది ఉంది 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 అని అనుకుంటున్నారు, అది మీ మనోవికారం. ఎంత ఫైన, ఎంత అద్భుతం ఆ ప్రజెంటేషన్ చూడండి. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదానికి లేకపోవటం అంటే లేదు. ఆ లేనిదాని ఏదో ఉంది 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 అని మీరు అనుకుంటున్నారు. ఆ లేనిదాని ఏదో మీరు ఉంది ఉందని మీరు అనుకుంటున్నారు. ఆ లేనిదాన్ని ఉందనుకోవడానికి కారణం ఏంటి? మీ మనో వికారం. అది ఉందని అనుకోవటం కాదు, మీ మనస్సు యొక్క వికారం. ఆ లేనిదాన్ని ఉన్నదాని వల్లే కనిపింపజేస్తుంది మీ మనస్సు యొక్క వికారం. ఎంత బ్యూటిఫుల్ ప్రజలు చూస్తున్నారు చూడండి. ఉన్నదేదో ఉంది, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు. కానీ లేనిదాన్ని ఉంది 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 అని మీరు అనుకుంటున్నారు, ఉన్నదాన్ని లేదు లేదు అని అనుకుంటున్నారు. ఇలా తిరకాస గొడవలకు అన్నిటికీ కారణం మీ మనస్సు యొక్క వికారం తప్పించే. అందుకంటే ఏమి లేదు, మీ వాసన నశిస్తే, మీ వికారం నశిస్తే, మీ ప్రథమ తలంపు మొదట తలంపు నశిస్తే ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా కనిపించినప్పుడు లేనిది లేనట్టుగా మీకు తెలుస్తుంది. మీరే ఉన్నారనుకోండి, మీ అలవాట్లోంచి బయటకు వచ్చేసారనుకోండి, ఏ గూట్లో చూసినా డబ్బే. మీరు ఇంక అప్పులు చేయక్కర్లేదు, మీ అవసరాల్లోంచి బయటకు రావక్కర్లేదు. మీరు మీ అలవాట్లోంచి మీరు బయటకు వచ్చేసారనుకోండి, పూర్వం గూళ్ళు ఉండే గోళ్ళకి మీ ఏ గూట్లో చూసినా మీకు డబ్బే కనిపిస్తుంది. ఈ డబ్బును అంతా అలవాట్లే తినేస్తుంది. అంటే భగవాన్ అంటారు, మీ అవసరాల్లోంచి బయటికి రమ్మని అంటాం లేదు, మీ అలవాట్లోంచి బయటకు రండి. ఎక్కడ చూసినా డబ్బే. అలవాట్లు ఉన్నవాడికి నెలకు లక్షాభరణం వచ్చినా ఇంకో 10,000 అప్పులు చేస్తాడు. అలవాట్లు ఉన్నవాడికి నెలకు లక్షస్థం అనుకున్నాడు కావాలి, ఇంకో 10,000 అప్పు ఉంటుంది ఆవిడకి. అది భగవాన్ చెప్పిన సూత్రం. ఎక్కడ చెప్పుకుంటున్నాం, సృష్టి మంచిది కాదు, అది చెడ్డది కాదు. మనం పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం, పాఠాలు నేర్చుకుని బయటకు పోవటం. పాఠాలు నేర్చుకున్నాడు అదృష్టవంతుడు, మళ్ళీ వాడికి అయ్యర్ భర్త వస్తుంది. వాడికి ఏమొస్తుంది? అయ్యర్ భర్త వస్తుంది. అక్కడ చనిపోయిన తర్వాత మనం ఏదైనా నదులు దాటవలసి ఉంటే తేలిగ్గా దాటి వెళ్ళిపోతాం. శరీరం చనిపోయిన తర్వాత ఏ నదులు, గరగా నది అని ఏదో చెప్తూ ఉంటారు కదా, వైకుంఠం వెళ్ళటానికి అదే నదులు ఉన్నాయంటారు కదా. ఈ లోకంలో మనం మంచి పనులు చేసుంటే ఒకవేళ అక్కడ మనకు నదులు దాటవలసి ఉంటే పడవలు నావలు సహాయం అక్కడ లేకుండా సుఖంగా నదులు దాటి వెళ్ళిపోతాం. జీవితంలో పాఠాలు నేర్చుకుంటే భగవాన్ స్థితి వస్తే మనకు గోయింగ్ లేదు, కమ్మింగ్ లేదు. ఆ స్థితి వచ్చే వరకు మనకు గోయింగ్ ఉంది, అప్పుడు నదులు దాటాలి. నదులు మనం దాటాలి. జీవితంలో పాఠాలు నేర్చుకుని ఉంటే ఆ నదులు తేలిగ్గా దాటగలం. ఈ భగవంతుడి కళ్ళతోటి ఈ లోకాన్ని నువ్వు చూడటం లేదు, ఆత్మదృష్టితోటి నీ లోకాన్ని చూడటం లేదు. నీ మాంసపు కళ్ళతోటి నీ అహంకార బుద్ధితోటి లోకాన్ని చూస్తున్నావు. నువ్వు ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా నీ అహంకారాన్ని, అహంకార బుద్ధిని కేంద్రంగా పెట్టుకుని నువ్వు పని చేస్తున్నావు. అహంకార బుద్ధిని కేంద్రంగా పెట్టుకుని నువ్వు పని చేస్తున్నావు, కానీ భగవంతుని దృష్టిలో పెట్టుకుని, భగవంతుని కళ్ళు పెట్టుకుని నువ్వు చూడటం లేదు లోకాన్ని. నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు, నీ అహంకార బుద్ధితో నువ్వు లోకాన్ని చూస్తున్నావు. ఒకవేళ పని చేసినా నీ అహంకార బుద్ధితో పని చేస్తున్నావు, ఒక మాట మాట్లాడినా నీ అహంకార బుద్ధితో మాట్లాడుతున్నావు, కానీ నీ అహంకార బుద్ధిని ఒక పక్కన పెట్టి ఈశ్వరుడు వాక్యానికి నువ్వేం గౌరవించడం లేదు, ఈశ్వరుడు వాక్యానికి నీ తల వంచడం లేదు, ఈశ్వరుడు వాక్యాన్ని నువ్వు విశ్వసించడం లేదు. ఈశ్వరుడు చెప్పిన దృష్టితోటి, ఈశ్వరుడు చెప్పిన కోణంతో ఈ లోకాన్ని నువ్వు చూడటం లేదు. దానికి నీ భేద బుద్ధి కారణం, నీ వేరు బుద్ధి కారణం, ఆ సెపరేట్ ఐ కాన్షియస్నెస్ కారణం. భగవాన్ చెబుతున్నారు, స్త్రీలకు పురుషులు అంటే ఇష్టం, పురుషులకి స్త్రీలు అంటే ఇష్టం, కానీ పురుషులకు స్త్రీలు కూడా పాములు అంటే భయం. భగవాన్ ఎక్స్ప్రెషన్ చూడండి, భగవాన్ ఎక్స్ప్రెషన్ చూడండి. పురుషులకి అంటే స్త్రీలు అంటే ఇష్టం అంటుంది, స్త్రీలకి పురుషులు అంటే ఇష్టం అంటుంది, కానీ ఇద్దరికి పాములు అంటే భయం అంటాడు. ఇది కూడా నీ భేద బుద్ధికి కారణం, ఇది కూడా నీ బుద్ధిలో ఉంది దోషం. ఈ దోషం కూడా నీకు ఎక్కడుంది? నీ బుద్ధిలోనే ఉంది దోషం. ఈ దోషం ఎక్కడుంది? నీ బుద్ధిలోనే ఉంది. ఇప్పుడు రోడ్డు మీద రాయి కనిపిస్తే దాన్ని పట్టించుకోండి, గుళ్ళో ఉన్న రాయిని పూజిస్తాం. రోడ్డు మీద రాయి ఉందనుకోండి దాన్ని చులకన చూస్తాం. గుళ్ళో రాయి, అదే రాయి గుళ్ళో ఉంటే దాన్ని పూజిస్తాం. ఇదంతా నీ మనోకల్పన. అంటే నువ్వు దేవుడి దృష్టితో లోకాన్ని చూడటం లేదు, నీ మనోనేత్రంతో చూస్తున్నావు. జ్ఞాననేత్రంతో నువ్వు లోకాన్ని చూడటం లేదు, జ్ఞాననేత్రంతో నువ్వు లోకాన్ని చూడటం లేదు, నీ మనోనేత్రంతో లోకాన్ని చూస్తున్నావు. అందుకే నీకు ఈ భేదం అంతా కనిపిస్తుంది. ఎవరు అడుగుతున్నారు భగవాన్? ఈ లోకాన్ని భగవంతుని కల్పించాడంటారే, భగవంతుడు సృష్టించాడంటారు. భగవంతుడే నిజంగా ఈ లోకాన్ని సృష్టించి ఉంటే ఎందుకు ఇంత విషాదం ఉంది, ఎందుకు ఇన్ని బాధలు, ఎందుకు ఈ దుఃఖాలు ఈ లోకంలో ఉన్నాయి? భగవంతుడు మంచివాడు కాదా? భగవంతుడు మంచివాడు కాదా? భగవంతుడే నిజంగా ఈ లోకాన్ని సృష్టించి ఉంటే ఎందుకు ఈ లోకంలో ఇంత దుఃఖం ఉంది? దుఃఖపడతానక ఈ లోకాన్ని సృష్టిస్తా దేవుడు? ఎవడు ఈ భక్తుడు కొంచెం తిరగబడుతున్నాడు, మెత్తమెత్తగా మాట్లాడుతున్నాడు, ఒకసారి తిరగబడుతున్నాడు. ఎందుకు ఆ దేవుడు దేవుడు సృష్టించాడు ఈ లోకాన్ని అంటున్నారు కదా. నిజంగా ఆయన సృష్టించుంటే ఇంత దుఃఖం, ఎంత విషాదం, ఎంత వేదన ఈ లోకంలో ఎందుకు ఉండాలి? దేవుడు ఆనంద స్వరూపుడు, ఆనందమయుడు అంటున్నారు కదా. మరి దేవుడు ఆనంద స్వరూపుడు అయితే ఆయన సృష్టించిన లోకం కూడా ఆనందంగానే ఉండాలి కదా. మరి దుఃఖంగా ఎందుకుంది, దుఃఖంగా ఎందుకుంటుంది అంటే భగవాన్ ఏమంటున్నారంటే, దేవుడు ఆనంద స్వరూపుడే, లోకం కూడా ఆనంద స్వరూపుడే, నేను కర్తననే భావం నువ్వు తీసేపుడు లోకం కూడా నీకు ఆనందంగానే కనిపిస్తుంది. దేవుడు ఆనంద స్వరూపుడే, లోకం కూడా ఆనంద స్వరూపుడే, నీకేం కనిపిస్తుంది? దుఃఖమే కనిపిస్తుంది. నువ్వేమంటున్నావంటే దేవుడు ఆనంద స్వరూపుడు కదా, దేవుడు ఆనంద స్వరూపుడైనప్పుడు లోకం కూడా ఆనందంగా ఉండాలి. కానీ ఎక్కడ చూసినా దుఃఖం, ఎవరింట్లో చూసినా దుఃఖమే కదా, ఏ ఊరేళ్ళని చూసినా దుఃఖమే కదా. దేవుడు ఆనంద స్వరూపుడు అంటున్నారు కదా, మరి దేవుడు ఆనంద స్వరూపుడైనప్పుడు లోకం ఆయన సృష్టించుంటే ఇది కూడా ఆనందంగా ఉండాలి కదా, మరి దుఃఖంగా ఎందుకు ఉండాలి? అంటే భగవాన్ ఏమంటున్నారంటే, లోకం కూడా ఆనందమే, లోకం కూడా ఆనంద స్వరూపమే, నేను కర్తని అనే భావాన్ని తీసి ఓ పక్కన పెట్టు, నేను కర్తని అనే భావాన్ని తీసి ఓ పక్కన పెట్టు, అప్పుడు నీ లోపల దుఃఖించేవాడు ఉన్నంతకాలం లోకం దుఃఖంగా కనిపిస్తుంది. ఏం పవర్ఫుల్ లాజిక్ చూడండి, నీ లోపల దుఃఖపడేవాడు ఉన్నంతకాలం నీకు లోకం దుఃఖంగా కనిపిస్తుంది, నీ లోపల ఎవడైతే దుఃఖపడుతున్నాడో వాడిని తీసి ఓ పక్కన పెట్టు, ఇది ఆనందంగానే కనిపిస్తుంది. దేవుడు ఎంత ఆనంద స్వరూపుడు, లోకం కూడా అంత ఆనందంగానే కనిపిస్తుంది. అసలు జ్ఞానికి ఈ లోకానికి పరలోకానికి భేదమే కనిపించదు, మరణానంతర జీవితానికి మరణం ముందు జీవితానికి కూడా భేదం కనిపించదు. ఏం చేత? దుఃఖ కారణం అక్కడ లేదు కాబట్టి. నీ లోపల దుఃఖపడేవాడిని, నీ లోపల వేరు బుద్ధి ఉంది చూసావు, దాన్ని చూసావు పక్కన పెట్టుకో, అప్పుడు దేవుడు ఎంత ఆనందంగా ఉన్నాడో లోకం కూడా అంత ఆనందంగా నీకు కనిపిస్తుంది. భగవాన్ ఎప్పుడైనా ఎవరో లేనప్పుడు అరుణాచలాన్ని చూసేవాళ్ళని ఆయన కొండం కళ చూస్తూ ఉండేవారు, ఎవరో లేనప్పుడు. అప్పుడు భగవాన్ అడిగారు, మీరు ఎవరిని చూస్తున్నారని? నేను అరుణాచల శివుని చూస్తున్నానని ఎప్పుడు చెప్పలేదు, నన్ను నేనే చూసుకుంటున్నాను. అరుణాచలేశ్వరుని చూస్తున్నానని ఎప్పుడు చెప్పలేదు, అని నన్ను నేనే చూసుకుంటున్నాను. ఉన్నది ఒక్కటే, ఒకటంటే ఒక్కటే, ఉన్నది ఒక్కటే, ఒకటంటే ఒక్కటే. అది నీకు వేరే బుద్ధి వల్ల, పేద బుద్ధి వల్ల నీకు అది అలా 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 కనిపిస్తాం. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమీ లేదు. జ్ఞాని ఏకత్వాన్ని చూస్తాడు, అజ్ఞాని అనేకత్వాన్ని చూస్తాడు. అజ్ఞాన అనేకత్వాన్ని చూస్తే తన అజ్ఞానాన్ని పెంచుకుంటాడు, జ్ఞాని సాధకుడు ఏకత్వాన్ని చూసి తన జ్ఞానాన్ని పెంచుకుంటాడు. ఇప్పుడు జ్ఞాని అందరం, మీ అందరంత చూస్తూ ఉంటాడు అనుకోండి, మీ రూపం చూడ్డు, మీ గుణాలు చూడ్డు, మీ బుద్ధిని చూడ్డు, మీలో ఉన్న ఇష్టాయిష్టాలను చూడ్డు, మీ హృదయంలో ఉన్న సద్వస్తువులను చూస్తూ ఉంటాడు. అజ్ఞాని రంగు చూస్తాడు, బుద్ధి చూస్తాడు, గుణం చూస్తాడు, అనే చూస్తాడు, ఈ రోడ్డు మీద దుమ్మంతా వేసుకొస్తాడు. జ్ఞానం చూస్తాడు, మీ గుణం వాడికి అక్కర్లేదు, మీరు రంగు వాడికి అక్కర్లేదు, మీరు దరిద్రుల్లా ధనవంతుల వాడికి వాడికి అక్కర్లేదు, మీ లోపల మీ లోపల వాడే జ్ఞాని, మీ లోపల ఉన్నాడు చైతన్యంగా, తను తానే చూసుకుంటాడు. అంచేది వాడికి మోహం కూడా లేదు. ఒకసారి భగవాన్ కాలు మీద పాము పాకెళ్ళింది, భగవాన్ కాలు మీద ఒకసారి పాము పాకింది. మామూలుగా ఏదో స్కందాశ్రంలో ఉండగా, రమణాశ్రంలో ఉండగా పెద్ద పాములు వచ్చి కదా, స్కందాశ్రం కొండ ప్రాంతం కదా, ఒకసారి కాళ్ళు చాప కూర్చుంటే మామూలుగా పాకి వెళ్ళిపోయింది. అది పాకి వెళ్ళిపోతే భగవాన్ చూశాక అన్నారు, ఏం చేత మిమ్మల్ని అది కరవలేదని? చెట్ల మీద పాములు పాగుతాయి, గోడ మీద పాములు పాగుతాయి, చెట్టును కరుస్తుందా లేకపోతే గోడను కరుస్తుందా, దానికి కరవటమే పనా అన్నారు. దాన్ని చూసి మనం భయపడితే మనం చూసి అది భయపడుతుంది, ఆ భయం వల్ల కరుస్తుంది. కొంతమంది పాపం చేసుకుంటారు, అది కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. ఎక్కడైతే నీకు రాగం ఉందో, అంటే నీకు రాగం ఉన్న చోట భయం వస్తుంది, రాగం ఉన్న చోట భయం వస్తుంది, భయం ఉన్న చోట కోపం వస్తుంది, భయం ఉన్న చోట కోపం వస్తుంది. ఏంటి మనకి ఇంత కోపం వచ్చేస్తుందని మీరు అనుకుంటారు, లోపల ఏదో నీకు భయం ఉంది, ఆ భయం కోపం కింద బయటకు వస్తుంది. భయం పెరిగితే కోపం పెరుగుతుంది, భయం తగ్గితే కోపం తగ్గుతుంది. ఏంటి మనకు మాట మాటకి ఇంత కోపం వచ్చేస్తుందని మీలో మీరు అనుకుంటారో, కానీ లోపల ఉన్న కారణం ఏదో భయం. మీ పిల్లల్ని పట్టుకుని తిట్టేస్తూ ఉంటారు, ఒకసారి కొట్టేస్తూ ఉంటారు, ఏంటంటే బాగుపడరేమన్న భయం. అది కోపం కాదు, భయం. ఇదే కృష్ణుడు చెప్పాడు, మీ కోపం కింద కనిపిస్తుంది అది భయం. మీ పిల్లలు పాడైపోతారు అనుకుంటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ మీద కోపం తెచ్చేసుకుంటారు, కొట్టేస్తారో తిట్టేస్తారో ఏదో చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళు పాడైపోతారేమో అలా ఉంటేనే ఓ భయం మీకు వచ్చేస్తుంది లోపల, ఆ భయం నుంచి కోపం వస్తుంది. అంత లాజిక్ చూడండి, అది ఆ భయం నుంచి కోపం వస్తుంది. మరి భయం ఎందుకు వస్తుంది? ఇష్టంలోంచి వస్తుంది. దారిపోయే వాళ్ళ మీద మీకు మీకు కోపం రాదు, మీ ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువ కోపం వస్తుంది. ఈ దారిపోయే వాళ్ళు ఇప్పుడు ఎలా పోతే మీకెందుకు? మీ ఇంట్లో వాళ్ళు అందరూ బాగుపడాలి కానీ, దారిపోయే వాళ్ళు ఎలా పోతే మీకెందుకు అండి? మీ ఇంట్లో వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు బాగుపడరేమని భయం వేస్తుంది మీకు. ఆ భయం నుంచి ఏమొస్తుంది? ఆ కోపం వస్తుంది. దారిపోయే వాళ్ళ మీద నిజంగా మనం కోపడతాం? కోపడ మన ఇంట్లో వాళ్ళ మీద మనం కోపడతాం, ఏం చేస్తే వాళ్ళు పాడైపోతారని. ఆ రాగంలోంచి భయం వస్తుంది, భయంలోంచి కోపం వస్తుంది. భయం పెరుగుతుంటే కోపం పెరుగుతుంది, భయం తగ్గుతుంటే కోపం తగ్గుతుంది. ఈ రెండింటికి కారణం రాగమే. యోగ కర్మసు కౌశలం. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని బాగా చేయి. ఇప్పుడు ఈ లోకంలో పర్ఫెక్ట్గా చే, అది పర్ఫెక్ట్గా ఉండదు. అది నువ్వు చేసే పని మళ్ళీ నీకు అంటకుండా చేయాలి. నువ్వు పర్ఫెక్ట్గా చేయాలి, నీకు అంటకుండా చేస్తే మోక్షం వస్తుంది. ఈ లోకం యాత్ర బాగా జరిగిపోతుంది. ఈ లోకానంతరం శరీరం చనిపోయిన తర్వాత పుణ్యలోకాలకు వెళతావు, మోక్షం అనుభవించావు. అంటే నువ్వు చేసే పని మళ్ళీ ఎవరైనా మీరు చాలా బాగా ఉండాలి, నువ్వు వంకాయ కూర అంటారు అనుకోండి, మళ్ళీ మీకు గర్వం రాకూడదు. అంటే మీరు చేసే పని మీరు అంటకూడదు. మీరు చేసే పని మిమ్మల్ని మీరు అంటిందంటే మళ్ళీ మీకు పుణ్యలోకాలు పాపలోకాలు మొత్తం అంతా చెత్త అంతా వచ్చేస్తుంది, రోడ్డు మీద దుమ్మంతా కూడా వచ్చేస్తుంది. మళ్ళీ చేసే పని పర్ఫెక్ట్గా చేయాలి. అది ఎవరైనా మిమ్మల్ని విమర్శించడం లేకపోతే ఎవరైనా పొగిడినా దాని చోటు మీరు సాధించడం పండకూడదు. అంటే మీరు బాగా చేసిన పని మిమ్మల్ని బంధించకపోతే మోక్షం వస్తుంది. ఒకవేళ మిమ్మల్ని బంధిస్తున్నప్పటికీ ఆ పని ఈ లోకంలో యాత్ర బాగానే జరుగుతూ ఉంటాం. మీరు అందుకుంటున్నారు కదా ఇది. అంటే మీరు చాలా బాగా చేశారనుకున్న పని బాగానే ఉంది, లోకాలకు సంబంధించినంతవరకు బాగానే ఉంది. బాగా చేశారని ఎవరైనా మిమ్మల్ని అంటే దానివల్ల వికారం రాకూడదు. మీకు గర్వం కానీ వికారం కానీ రాకూడదు. వికారం కానీ గర్వం వస్తే ఈ లోకానికి పర్లేదు కానీ పరలోకం పోతుంది. మీ హృదయంలో ఉన్న వాస్తవం ఉంది, మీ హృదయంలో ఉన్న యథార్థం ఉంది, మీ హృదయంలో ఒక నిజం ఉంది. అది తప్పించి మిగతా అన్ని ఈ మనస్సు కల్పించినవి, ఈ రాగద్వేషాలన్నీ మనస్సు కల్పించినవి. పాములంటే భయం అన్నా, మీ ఇష్టని మీరు ప్రేమిస్తూ పరాయి వాళ్ళని మీరు ద్వేషిస్తున్నా, కావలసిన వాళ్ళు కాదు, వాళ్ళ మీద అలక్ష్యం, వాళ్ళ మీద నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా మీ మనస్సు కల్పించినవి. కానీ అసలు వాస్తవంలో ఏమీ లేదు. రాగం వల్ల భయం వస్తుంది, భయం వల్ల ఏమొస్తుంది? కోపం వస్తుంది. మనకు రోడ్డు మీద వెళ్ళి వాళ్ళ మీద కోపం రాదు, ఇంట్లో వాళ్ళ మీద కోపం వస్తుంది. ఎందుకు? వాళ్ళు పాడైపోతారేమని భయం వేసి కోపం కలిగి వచ్చేస్తుంది. భగవంతుడు మన హృదయాన్ని ఎంత ఎక్స్రే తీసి చూసి చెప్తున్నాడో చూడండి. డాక్టర్ ఏదైనా ఎక్స్రే చేస్తాడో శరీరంలో రోగం ఉందో లేదో చూడటానికి మన హృదయాన్ని పట్టి పిండి ఆడు బోధ చేస్తున్నాడు. అందుకే భగవద్గీతను ఉపదేశకంగా ఉన్నారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. కాన్స్టాంట్ రిమెంబరెన్స్. నువ్వు ఏది కాదో అది ఎన్నిసార్లు అవును అవును అనుకున్నారు అవ్వో, అంచేసి ఏదైతే అవునో దాన్ని స్మరించుకో. నువ్వు ఏదైతే కాదో ఎన్ని జన్మలు ఎత్తినది నేనే అనుకున్నాను అది అవ్వో. దాని నువ్వు కాని దాన్ని తలపెట్టుకునేది బదులు ఏదైతే నువ్వు అవునో దాన్ని తలపెట్టుకుంటే దాని జ్ఞాపకం పెట్టుకుంటే అది అవుతావు. అరుణాచలమనొచ్చు స్మరించు అరల అహము నిర్మూలించు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల. ఊరు తిరుగక ఒలము నినుగని అనగా నీ జుచి చూపుము అరుణాచల. ఊర్రోర్రు తిరుగక ఊరు మా పరిస్థితి ఎలాగా ఉంది ఇప్పుడు? ఊరు తిరుగక 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 ఊరు తిరుగ కదా. ఏమి చేశాను నేను? పూజలు చేశానా, యజ్ఞాలు చేశానా, యాగాలు చేశానా, ఆరాధనలు చేశానా, ఏమి చేశాను నేను? ఏమీ చేయలేదు. వృద్ధివారిణాచలమన్నాను, అంతకంటే నేనేమీ చేయలేదు. అరుణాచలమనుచు పేరుదల పగనే, నీ పేరు ఒకసారి స్మరించాను అంతే, అంతకంటే నేనేమి చేయలేదే. పెరుదల పగనే పట్టి ఇలాగే నీ పేరు స్మరించటం, నీ పేరు స్మరించటం తన్ను నీ హృదయంలోకి తీసుకోవటం ఒకేసారి జరిగిపోయింది. అదేసారి ఇదోసారి కదా రోజు అరుణాచలం అన్నానంతే. నా స్వరూపాన్ని నువ్వు తీసేసుకున్నావు, నీ స్వరూపాన్ని నాకు ఇచ్చేసావు. ఎవడైతే దుఃఖపడుతున్నాడో వాడిని తీసేసుకున్నావు, నీ ఆనందాన్ని నాకు ఇచ్చేసావు. దుఃఖపడేవాడిని తీసేసావు, ఆనందపడేవాడిని ఇచ్చేసావు. ఏం చేశాను దీనికి ఏమన్నా చేశానంటే ఏమీ చేయలేదు. ఉరికి అరుణాచల అన్నాను, అంతకంటే అదనంగా నేనేమి చేయలేదు. ఏదో నెపం పెట్టుకున్నావు నువ్వు, ఈ అరుణాచలం అన్నాడు కదా అని నెపం పెట్టి చేయించావు, అంతకంటే ఏమి లేదు. పేరు జలపగా నీ పేరు స్మరించాను, అంతకంటే నేను చేసిన సాధన లేదు, నేనేం పండితుని కాదు. పేరు జలపగానే పట్టి లాగితివి, పేరు జలపగానే పట్టి లాగితివి, నీ మహిమ కనుదురెవరు అరుణాచల.